Jesus Christ his son.
యేసు క్రీస్తు ఆయన కుమారుడు సమస్తమును ఆయన మనకు ఉచితముగా అనుగ్రహించను. ప్రభువా, కల్వరిలో యేసు మాకు అనుగ్రహించిన గంభీరమైన మహోన్నతమైన అర్పణ ద్వారా మాకు దయచేయబడిన తరుణాలను బట్టి నీకు మేము కృతజ్ఞమై ఉన్నాము. అది మీ సహవాసములకు కనికరములకు తిరిగి పొందుటకును మాకు సమాధాన కారణమాయను.
We might have this consolation.
ఈ విధముగా వ్రాయబడి ఉన్న ఆదరణ మేము తెలుసుకున్నట్టు కొరకై మీరు నాయందు నిలచియుండినేడలా, నా మాటలు మీయందు నిలచియుండినేడలా, మీకేది ఇష్టమో అది అడుగుడి, అప్పుడు అది మీకు అనుగ్రహించబడును అని అందుకొరకై కృతజ్ఞమై ఉన్నాం. మాలో ఉన్న సమస్తాన్ని బట్టి అది నమ్ముటకు మాకు విశ్వాసం దయచేయమని మేము ప్రార్థిస్తున్నాం. ప్రభువా, దినములోని ప్రతి శ్రమను, జీవితములోని ప్రతి భారాన్ని ప్రక్కన పెట్టి హావలవాడి మొదలుకొని పాదిరి గారి వరకు అశుద్ధాత్మతో మాట్లాడినట్లుగా భయముతో ఆలకించుచు ఎదురు చూచుచున్నాము. కానీ మా మనస్సులో మరొకటి లేదు, మిమ్మల్ని గూర్చిన మరింతగా తెలుసుకుని ఒక మంచి కార్యము నెరవేర్పు జరిగినట్లుగా మేమిచ్చిన ఏకముగా కూడి ఉన్నాము. ప్రభువా, ఈ ఎండవేళ దినములో అందుకొరకే మేమిచ్చిన చేరి ఉన్నాము. జీవంగల మీ వాక్యాన్ని బట్టి మీరు మాట్లాడండి. సజీవమైన మీ వాక్యమే మాలో వసించి మాతో నివసించును కాక. మేము లోక రూపమునకు లేక ఆ ఆకారమునకు కాక మా ఆత్మ నూతనత్వము చెందుట ద్వారా దేవుని కుమారుని సారూప్యమునకు రూపాంతరము పొందుకొను కాక. ఓ, మేమది ఆలోచన చేస్తున్నప్పుడు మా హృదయాలు వణిగిపోతున్నది, మా ఆత్మలో ఆనందం అవధులు దాటి పొందుతున్నది. కారణం దేవుని యొక్క కుమారుడు కుమార్తెలని తెలుసుకున్న చేతనే. ఆయన రెండవ రాకడ అంచు కొనడ మేము నిలబడి ఉన్నాము. దేశ దేశాలు వివిధ రాజ్యాలు మా పాదముల క్రింద కంపించిపోతున్నవి, లోకమందున్నదంతా తుడిచివేయబడుతున్నది. అయితే అదంతా కూడా ఒకనొక దినాన ఆయన వచ్చి అంతము లేనిది అచంచల మగు రాజ్యమునకు మమ్ము తీసుకుని పోవటం కొరకే. మేము ఆయన రాజ్యం యొక్క ప్రజలమని మేము తలస్తున్నాము. ఓ దేవా, నీ వాక్యమును నీటి ద్వారా మేము కడుగబడినట్లుగా మా హృదయమును హెదవులను పరిశుద్ధాత్మ ద్వారా నేడు సున్నతపరచండి. ఆయన మహిమార్థమై ఆయన నామమునే అడుగుచున్నాము. ఆమేన్. నేటి ప్రాతకాల వేళ పాఠ్యాంశమును నేను సమీపించ ఆశించుచున్నాను. ఒకవేళ స్వస్థత కూటం ఉన్నట్లయితే కొంచెం మార్పు గల దానిపై మాట్లాడాలని అనుకున్నాను. అయితే ప్రార్థనా కార్డులు 8:30 వరకు ఇవ్వబడి ఉన్నామని ప్రకటించాము. కొన్ని నిమిషాల క్రితమే బిల్లీ ఇంటికి వచ్చి ఇక్కడ ఎవరూ లేరని చెప్పాడు. అందుచేత అతడు ప్రార్థనా కార్డులు ఇవ్వలేదు. అందుచేత సంఘ క్రమము కొరకు చర్చనీయాంశాన్ని తీసుకోవాలని ఆశించాను. లోకము ద్వారా మోసపరచబడిన సంఘము అను అంశంపై నేను మాట్లాడతాను. కొంత న్యాయాధిపతుల గ్రంథము నుండి 16:10 నుండి చదవాలని కోరుతున్నాను. అప్పుడు దలీలా సంసోనుతో, ఇదిగో నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధమాడితివి,
Now tell me, I pray thee.
నిన్ను దేనిచేత బంధింపవచ్చునో దయచేసి నాకు తెలుపమని చెప్పగా అతడు ఆమెతో ఇలా చెప్పాను, హే, నేను తరువాత పనికి పెట్టని కొత్త తాళతో నన్ను బావుగా బంధించగలరా? నేను బలహీనుడై సామాన్య మనుషులలో ఒకని వలే అవుదును. అంతట దలీలా పేలబడిన కొత్త తాళను తీసుకుని వాటితో అతని బంధించి సంసోను ఫిలిస్తీయుని మీద పడుచున్నారు అని అతనితో అనెను. అప్పున మాట నుండి వారు అంతఃపురంలో ఉండి ఉంది. అతడు తన చేతుల మీద నుండి నూలు పోగుల వలె ఆ తాళను తెంపెను. అప్పుడు దలీలా సంసోనుతో, ఇది వరకు నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధమాడితివి, నిన్ను దేని వల్ల బంధింపవచ్చునో నాకు తెలుపమని చెప్పగా అతడు, నీవు నా తల జడలు ఏడును అల్లిక అల్లినలా సరి అని ఆమెతో చెప్పాను. అంతటా ఆమె మేకుతో దాని దిగగొట్టి సంసోను ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారని చెప్పాను. అతను నిద్ర మేల్కొని మగ్గపు మేకును నేతను ఊడదీసుకుని పోయాను. అప్పుడు ఆమె, నా ఎందు నీకు ఇష్టము లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవెందుకు చెప్పుచున్నావు? ఇది వరకు నీవు ముమ్మారు నన్ను ఎగతాళి చేసి నీ గొప్ప బలము దేనిలో ఉన్నదో నాకు తెలపకపోతేవి. ఆమె అనుదినము మాటల చేత అతని బాధించి తొందర పెడుచున్నందున అతడు ప్రాణము విసిగి చావకోరెను. అప్పుడు అతడు తన అభిప్రాయమంతయు ఆమెకు తెలియచేసి, నేను నా తల్లి గర్భము నుండి పుట్టిన మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడినై ఉన్నాను, నా తల మీదికి మంగళకత్తి రాలేదు. నాకు క్షవరము చేసినలా నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల వలె అవుదునని చెప్పాను. తన అభిప్రాయమును తనకు తెలియలా ఇరిగి ఆమె వర్తమానం పంపి ఫిలిస్తీన్ శ్రద్ధాలను పిలిపించి, ఈసారికి రండి, ఇతడు తన అభిప్రాయమంతయో నాకు తెలిపిన నేను.
And the lords of the Philistine came up unto her and
Philistine సర్దారులు రూపాయలను చేతబట్టుకొని ఆమె యొద్దకు రాగా,
and she made him sleep upon
her. ఆమె తన తొడ మీద అతని నిద్రపుచ్చి ఒక మనిషిని పిలిపించి వాని చేత అతని తల మీద ఏడు జడలను క్షవరము చేయించి అతని బాధించడానికి మొదలు పెట్టాను. అప్పుడు అతనిలో ఉండి బలము తొలగిపోయాను.
And she said,
ఆమె ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారనగా అతను నిద్ర మేల్కొని, ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విరజిమ్ముకుందని అనుకున్నాను. అయితే యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదు. ఈ పాఠ్యాంశానికి విషయ సూచికగా ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో నుండి 21వ వచనం నుండి 23వ వచనం వరకు చూడాలని చదవాలని ఆశిస్తున్నాను. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చిదిని కాని అది తన జాగ్రత్తతో విడిచిపెట్టి మారు మనసు పొందనలదు. ఇదిగో నేను దానిని మంచం పట్టించి దానితో కూడా విభచరించు వారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే కాని వారిని బహు శ్రమల పాలు చేతును, దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడును నేనే అని సంఘములను తెలుసుకొనను. మరియు మీలో ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చేదను. చదవబడిన ఆయన వాక్యానికి ప్రభు తన ఆశీర్వాదాన్ని తొడు చేయును కాక. మంచిగా ఆరంభించి ఆగిపోయిన సంఘానికి సంసోను ఒక గొప్ప నిర్వచనంగా ఉంటున్నాడు. సమతల మార్గాన్ని విడిచిన వాడు అతడు. దేవుడైన పరాక్రమశాలిగా పిలువబడి దానిని విడిచిన వాణిగా అతడు ఉంటున్నాడు. అయితే అతడు ప్రభువును సేవించుచునే, ఆయన మాటలను అవలంబించుచునే, ఆయన ఆజ్ఞలను గైకొని వాణిగా ఉంటున్నాడు. సంఘము చేస్తున్న పని అది సాగిపోవుట ఆగిపోయినది. లోక భావనలో మనమిలా చెప్పవచ్చు, నిజమైన అడుగుతోనే ప్రారంభించినది. ప్రభు యొక్క ఆజ్ఞలు గైకుంటికే అది ఆరంభించినది. సంసోను ఎంతకాలం ప్రభుతో నడిచాడో అంతకాలము కూడా ప్రభు సంసోను వాడుకున్నాడు. ఆయన్ని వెంబడించే ఎవరైనా సరే దేవుడు వినియోగించుకుంటాడు, ఎవరినైనా కాపాడుతాడు, ఎందుకంటే అది దేవుని వృత్తి కాబట్టి. అయితే ఎప్పుడైతే దేవుని కార్యాల నుండి మనం మరలుకుంటామో అలాంటప్పుడు దేవుడు మనలను ఇక వినియోగించుకున్నాడు. దేవుని యొక్క కట్టడలను అనుసరించి స్థిరతగా మనం ఎప్పుడు నడుచుకుంటామో, బైబిల్లోని ప్రతి పుటలో మనము నిలబడి ఉండి వాక్యము ద్వారా ఆరాధన చేస్తామో, ఆయన్ను ఆత్మతోనూ వాక్య సత్యముతోనూ ఆరాధించినప్పుడు అటువంటిప్పుడు ఆయన ఏ వ్యక్తినైనా వినియోగించుకుంటాడు. అయితే దేని కోసము మరలు కొలవబడి దాని కొరకే ఒక అభిప్రాయాన్ని స్వీకరిస్తే అప్పుడు ఆ వ్యక్తిని దేవుడిగా ఎన్నడూ వినియోగించుకున్నాడు. అందుచేత నేటి సంఘానికి సంసోను ఒక ప్రఖ్యాతిగాంచిన ప్రతినిధిగా ఉంటున్నాడు. సంఘము ఆరంభమైనప్పుడు దేవుడు సంఘాన్ని వాడుకున్నాడు. ఎందుకంటే ప్రభు యొక్క ఆజ్ఞలకు జాగ్రత్తగా సంఘం నడిచింది కాబట్టి ఆయన న్యాయ విధులను కట్టాలని గైకొని ఆయన ఆజ్ఞలను నెరవేర్చినది. మరియు దేవుడు సంఘముతో ఉండి ఉండెను. అయితే సంఘములో విపరీతమైన బలహీనత ఉన్నట్లుగా కనిపిస్తుంది. గమనించండి, మనము విహారయాత్రలో కాదు, మనమున్నది యుద్ధ భూమిలో ఉన్నాం మనం.
Many people just think that when they become a Christian that's all they need to do.
క్రైస్తవులైన వెంటనే అనేకులలా తలస్తారు. వారు చేయవలసిందంతా ఇక అంతటితో అయిపోయిందనుకుంటారు. వారు క్రైస్తవులు కనుక ఇక సమస్తం సులభమైపోతుంది. అలాంటి తలంపులని తలలో పుట్టనీయవద్దు. నేనెందుకు క్రైస్తవునైనగా యుద్ధము చేయడానికి విశ్వాస సంబంధమైన మంచి పోరాటాన్ని పోరాడటం కొరకే, యుద్ధ తీర పంక్తుల్లో నేను ఉండడం కొరకే నేను
క్రైస్తవునయ్యాను.
క్రైస్తవ యుద్ధ వీరులం మనం. మనకు తగ్గేతు కావాలి, తయారు పడాలి. శత్రు యొక్క ప్రతి పన్నాగాన్ని మనము గుర్తెరగవలసి ఉన్నది. ఎలా బద్ధత చేకూర్చుకోవాలో, యుద్ధము ఎలా చేయాలో మనము తెలుసుకోవలసి ఉన్నది. పరిశుద్ధాత్మకు బయలుపరిచినప్పుడు మాత్రమే మనం చేయగలుగుతాము. మనకు యుద్ధం ఆసన్నమైనప్పుడు ఇరుగు పొరుగు దేశాల యొక్క ఆలోచనలు మనం తీసుకోము. మన సొంత ఆలోచనలే మనము పాటిస్తాం. అలాగనే పరిశుద్ధాత్మ ఏ ఆలోచన మనకు అనుగ్రహించునో ఆ ప్రకారంగానే నడిపించబడదాము.
ఎందుచేతనగా
ఆయనే క్రైస్తవ సైన్యానికి సైన్యాధిపతి అయి ఉన్నాడు.
సాంప్సన్ డిడ్ గుడ్, హి వాస్ ఎ గ్రేట్ మ్యాన్.
సంసోను మంచి పనే చేశాడు. పొలుసులాట మనం అలా పిలుస్తాం, పొలుసులాట ఆరంభించే వరకు సంసోను గొప్ప వ్యక్తిగానే ఉన్నాడు. తన సొంత భూభాగాన్ని దాటే వరకు సంఘము బాగానే నడిచినది. తన సరిహద్దులు దాటే వరకు బాగానే ఉన్నది.
Samson began to flirt.
సంసోను సరస సల్లాపాలాడటానికి ఆరంభించాడు. అది ఇశ్రాయేలు అమ్మాయిలతో కాదు, ఫిలిస్తీన్ యువతులతో సరసాలాటగా ఆరంభించాడు. సంఘము చేసిన కార్యము దానికి సమపోలికై ఉంటుంది. అది స్వకీయులను ప్రేమించడకు అది ఎన్నడూ అవలంబన చేసుకోలేదు. అది అవిశ్వాసం వెంటబడి అవిశ్వాసులతో సరస సల్లాపాలు ఆడుటకు ఆలంబన చేసినది.
That's where we made our great and one of the greatest mistakes.
మనం చేసిన ఘోరమైన తప్పిదాలలో అది ఒక ఘోరమైన తప్పిదం అవుతుంది. మంచివి కాని కార్యాలను చేయడం కొరకు సంఘము ఆరంభించినది. సంసోను వలె చెడ్డ స్నేహ బృందాన్ని వెంట అది ఉండనిచ్చినది. సంసోను ప్రభు ప్రజల యొక్క సహవాసంలో ఉన్నంతకాలము మంచిగానే ఉన్నాడు. అయితే చెడ్డ సహవాసులతో సరస సల్లాపాలు ఎప్పుడు నేర్చుకున్నాడో అప్పుడు ఇబ్బందులో పడిపోయాడు. ఆ విధంగానే సంఘము కూడా పరిశుద్ధాత్మ యొక్క నాయకత్వం ద్వారా ప్రతి దినము భక్తి పూర్వకంగా సంఘం నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు వారిని దీవించాడు. అద్భుత ఆశ్చర్య సూచక కార్యాలు సంఘములో జరిగించబడినవి. అయితే లోక భూయిష్టమైన చెడ్డ సహవాసులను వారు స్వీకృతము చేస్తుంటే అది చేసిన ప్రప్రథమ నేరము బహు చెడ్డ కార్యము ఏదనగా ఒక తెగకు చెందిన సముదాయముగా అది ఏర్పడటమే ఇతర విశ్వాసులతో సహవాసాన్ని ఛేదించుకున్నది. ఎందుచేతనంటే దేశ దేశాలు ఒక తెగ సముదాయముగా ఏర్పరచుతున్నవి కనుక. అయితే ఈ గంభీరమైన స్వార్త ఏదో ఒక దేశానికి ఒక తెగ ప్రజలకు ప్రతిష్ఠ చేయబడింది కాదు. అన్ని దేశాల వారికి, అన్ని తెగల వారికి, అన్ని భాషలు మాట్లాడే వారికి, అందరి ప్రజలకు హెచ్చరించు ప్రతివాడు రావచ్చు అని రీతిగా అందరికి అర్పించబడి ఉన్నది. ఎప్పుడు కూడా సరిహద్దు రేఖను గీయటకు దేవుడెప్పుడు అంగీకరించడు సుమా. మానవుడైతే అలా ఉండాలని అపేక్షిస్తాడు, వారిని అనుకరణ చేయటమో లేక పోల్చి చూడటమో చేస్తాడు. లోకం నడిచిన రీతిగా నడవడం, వారు చెప్పే విషయాలు చెప్పడం, వారే విధంగా జయాన్ని సంపాదిస్తారో అలా జయము పొందడం. లోకము చేసే రీతిగా మనము చేసి విజయం పొందకూడదు. దేవుని కట్టడాలు గైకొంటూ ఆయన మార్గాల్లో మనము అనుసరించడం ద్వారానే మనము విజయం పొందుతాము. మనమెన్నడూ లోకాన్ని అనుసరించడం ద్వారా అది పొందలేము. టెలివిజన్ ద్వారా సిగరెట్ కంపెనీ శిఖరాగ్ర సఫలారాయాన్ని సంపాదిస్తే, బీరు విస్కీల గుంపు టెలివిజన్ తోడ్పాటు వలన అధిక ఆదరణ సంపాదిస్తే, సంఘము టెలివిజన్ ద్వారా జయాన్ని సంపాదించినట్టుకు అది ఎటువంటి నిదర్శనం కాదు. దేవుని యొక్క శక్తి ద్వారాను పరిశుద్ధాత్మ కార్యాల ద్వారాను సంఘము యొక్క విజయము ఆధారపడి ఉంటుంది. సిగరెట్ కంపెనీ లేక ఇతరమైన కంపెనీలకు టెలివిజన్ ఫలానా ఫలానా కార్యము చేస్తుందని మనం చెప్పకూడదు. అలాంటి ప్రజలతో ఆ విధమైన వాటిని పోల్చడానికి ఏ విధమైన లేఖనము మనకు ఆధారము లేదు. మనము చేస్తున్నది అనేకమైన ప్రజలను మనము ఆకర్షించవచ్చు. అయితే అలాంటి పనిని చేయడానికి దేవుడు మనల్ని అభిషేకము చేయలేదు. అన్ని రంగుల వారమని, ఎత్తైన స్థానానికి ఎగరగల వారమని, పెద్ద పెద్ద సంఘ శాఖలు కలిగొన్నామని మనము తలంచవచ్చు. ఎందుకంటే రంగురంగుల విషయాలు జరుగుతున్నవి కావచ్చు. అది యొక్క విజయము అను కారణము చేత ఆత్మీయంగా చెప్పాలంటే అను దినము కూడా మన పదాల పైన మనము చనిపోతున్నాం. ఈ ఉదయ వేళలో 1 కోటి మంది ప్రజలమై మనం ఇచ్చిన నిలిచింటే పరిశుద్ధాత్మలతో ఉండరు. మంచిగా ఉండి 10 మంది మనం నిలబడి ఉంటే పరిశుద్ధాత్మలతో ఉంటారు. లోకముతో మనము సరిపోల్చకూడదు. మొట్టమొదటిగా సంఘము చేసిన కార్యం ఏదంటే సంఘం ఒక శాఖగా ఏర్పరచుకున్నది. శాఖగా నిర్మాణమైన సంఘము కేథోలిక్ సంఘము, ఆ తర్వాత లూథరన్. కేథోలిక్ సంఘములో ఒక తెగ సముదాయముగా వారు ఏర్పరచుకున్నప్పుడు ఒక సంఘ శాఖగా నిర్మాణం చేసుకున్నారు. ఒక రోజైతే సంసోను ఫిలిస్తీయుని మీద వచ్చి ఉన్నాను అని కేక వినబడినది. కేథోలిక్ సంఘం యొక్క బంధించబడి ఉన్న తాళ్లను సంసోను తెంచివేశాడు. మార్టిన్ లూథర్ సంఘ శాఖతోనూ ఉద్భవించాడు. డెలీలా ఎలా చేసిందో ఇంకొక త్రాడుతో సంఘాన్ని వారు బంధించారు. దేవుడు పిలిచిన మనుషులకు బదులుగా పరిశుద్ధాత్మ వల్ల ఎవరు పిలువబడ్డారో వారికి బదులుగా ఒకవేళ అట్టి వారికి అన్నది తెలియకపోవచ్చు. అయితే క్రీస్తును ఎరిగి ఉన్నారు వారు. రాజకీయ ఉపన్యాసుల వలె నాగరికత కలిగి నవీనత ఢంబము గల వారిని సంఘము ఏర్పాటు చేసుకుంది. డాక్టర్ డిగ్రీలు వారి బోధకులు ఇవ్వవలసి ఉండేది. ప్రతి ఒక్కరి కూడా డాక్టర్ ఆఫ్ డివినిటీ అయిపోయారు. సంఘాన్ని బంధించే మరొక త్రాడది, ప్రజలు వెళ్తారు, చదువుతారు, ప్రతి వేదాంత పాఠశాల కూడా ప్రఖ్యాతిగాంచిన విద్వాంసులు ఉత్పన్నం చేస్తుంది. ప్రతి సంఘము కూడా మా పాస్టర్ గారు డాక్టర్ ఆఫ్ డివినిటీ అని బడాయి చెప్పుకోవడానికి. వారు చేసిన కార్యకలాపాలేంటి? ఒకరికి మించి మరొకరు గొప్ప జ్ఞానాన్ని పొందుకోవడానికి ప్రయత్నించారు. అలాంటిదేమీ దేవుడి దృష్టిలో అర్హమైనది కాదు. ఏ వ్యక్తి అయినా లోక సంబంధమైన విద్యను అభ్యసించి దానితో దేవుని ఏ విధంగానూ ప్రీతిపత్ర అవసరం లేదు. అది దేవుని దృష్టికి హేయమైపోతుంది. లోక ఘనముతోనూ లోక ఆశలతోనూ నీవెన్నడూ దేవుని సంతోషపరచలేవు. ఇందుచేతనగా దేవునికి అది వైరమని లేఖనము తెలియచేస్తున్నది. అది ఆయన చేయడు. జ్ఞానాన్నంతా సంపాదించుకోవాలని ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తారు. వారికి కేవలం ఏమి చేయాలో ఏం మాట్లాడాలో అవే తెలుసు. పరిశుద్ధాత్మ వర్తమానం వల్ల హృదయాలను ముంచివేసి పాపాలను బట్ట బయలు చేసి పరిశుద్ధాత్మ శక్తిని బయలుపరిచే బోధకులకు బదులుగా రాజకీయ ప్రసంగికులుగా అది తయారైపోతుంది. రాజకీయ వాగ్దాటి కొరకు వారు తగ్గితి పొందుతున్నారు. అది మాకు అవసరం లేదు. ఎలా అంటున్నాడు, సువార్త వాక్యముగా మా యొద్దకు వచ్చిన మాత్రము కాదు గాని పరిశుద్ధాత్మ కనపరచు శక్తి వలన అది వచ్చను అని. పరిశుద్ధాత్మ కనపరచు శక్తి ద్వారానే సువార్త తీసుకుని రాబడిను. అయితే ఇలాంటి వారంతా సెమినారీలకు వేదాంత పాఠశాలకు వెళ్లి గొప్ప విద్య పొందుతారు. అంటే ప్రజలకు ఎదురుగా ఎలా నిలబడాలి, తమ తాముగా ఎలా కనపరుచుకోవాలి, ఎలా వస్త్రధారణ చేసుకోవాలి, ఎలా నటించాలి అని ఎప్పుడు కూడా వ్యాకరణ తప్పులు మాట్లాడండి. మీరు రాజకీయ ప్రసంగాలకు సరిపోతుంది, మనకైతే వశపరుచుకుని మాటలు వాడకూడదు. ఇలా చెప్తున్నాడు, నేను ప్రకటించు సువార్త అలాంటిది కాదు, అది పరిశుద్ధాత్మ నూతనత్వముతోనూ పరిశుద్ధాత్మ కనపరచు శక్తితోనూ ఉన్నది. నీ నమ్మకము మనిషి జ్ఞానాన్ని ఆధారము చేసుకున్నదై సుశైలితో కూడిన ఉచ్చరణది కాదు, అయితే పునరుద్ధరణ క్రీస్తు శక్తితో కూడి ప్రత్యక్షతో రావాలి. అది ఆయన పునరుద్ధరణ బలమునందు ఆయనను ఎరుగుట. ఇతరుల కంటే తాను కొంచెం ఫలవాలేదు అని ప్రతి ఒక్కరూ తలస్తూ ఉంటారు. ప్రతి సంఘశాక అలా తలస్తుంటుంది. ఎంతో నాజుకైన వ్యక్తి మనకున్నాడని మెథడిస్టు వారంటే బాప్టిస్టు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ మొదలగు వారంతా మేమే నాజూకమైన వారం అంటారు. మాలో ఏ విధమైన సామాన్య వ్యక్తి సువార్త పఠించడానికి మేము అనుమతించం అని చెప్తారు. వారిని వారు ఏరుకుంటారు. ఓ దేవా, కనికరము చూపండి, ఏరుకుంటారు. వారికి ఉన్నటువంటి వారి సిద్ధాంతాలకు తన అనుకూలంగా ఉంటే అప్పుడు సంఘంలో ఉంచుతారు. దేవుడు దాన్ని ఇంకొక మార్గాన ముట్టడు లేక అనుమతించడు. పరిశుద్ధాత్మ వల్ల ఎన్నిక చేయబడిన ఒకరు నా కొరకు బోధించాలి. సంఘ శాఖల వల్ల కాని మనిషి ఎన్నిక వల్ల కాని ఏరుకున్న వారిని ఆయన లేపడు, నిలబెట్టడు. సమస్త జ్ఞానము అదంతా మాకు తెలిసిన వారు చెప్తారు. వారిలో కొందరికి పరిశుద్ధాత్మ యొక్క అక్షరం వాళ్ళలోని మొదటి అక్షరమేంటో వారికి తెలియదు. దానిని వారు తిరస్కరిస్తారు. 10 సంవత్సరాల క్రితము కాలిఫోర్నియాలో నేను చదివిన ఒక చిన్న పుస్తకం నాకు జ్ఞప్తి వస్తుంది. ఒక పాత పుస్తకపు శాలలో నేను దాన్ని కొన్నాను. గ్రంథకర్త ఎవరో నేను మర్చిపోయాను. కేవలం అది 10 సెంట్ల ఖరీదు గల పుస్తకమే, కానీ యుక్తి హాస్యాలతో అది కనిపిస్తూ కొంత మంచి వివేచన అది తెలియజేస్తుంది. నాకైతే అది దేవుని వలె కొంత వినిపిస్తున్నట్లుగా కనిపిస్తుంది. అందులో ఒక కథ ఇలా చెప్పబడి ఉన్నది. ఒక ప్రతకాల వేళ ఒక పెద్ద కోళ్లగుడిలో ఒక చిన్న కోడిపుంజు జ్ఞానమనేది ఉన్నదంటే అట్టి సమస్త జ్ఞానము అనే ఇరిగి ఉన్నదని తలంచింది. అది ఆ పెట్టె పైకి ఎగిరి 5-6 సార్లు తన ముక్కుతో దాన్ని కొట్టి మళ్ళా తల పైకెత్తి కోడిపుంజు కూతను మీరు ఎన్నడూ వినలేనంతగా అది కూత కోసింది. మిగతా వాటి యొక్క శ్రద్ధాశక్తిని ఆకర్షించి అది ఇలా చెప్తుంది, ఈ కోడిపెట్టెకు సంబంధించిన అయ్యలారా అమ్మలారా, ఇప్పుడే మనం నిర్మాణం చేసుకున్న ఒక ఘనమైన విద్యా ప్రోగ్రాముల గురించి ఈ ఉదయవేళలో మీతో మాట్లాడదలంచాను. ఇంకా ఇలా చెప్తుంది, తన మొక్కుకు తగిలించుకున్న చిన్న కళ్లద్దాలను తొలగించుకుంటూ నా అభ్యాస కాలము, నా విద్యాభ్యాస కాలములో నేనెంతో గణనీయమైన జ్ఞానాన్ని సంపాదించాను. కోడిపేలమైన మనము మంచి జ్ఞానము సంపాదించుకోవాలని నేను నిశ్చయం చేశాను. మనమిక్కడ గుంట త్రవ్వి గుడిన తయారు చేస్తే మనం ఎక్కువ కూత కూయటానికి, అందమైన ఈకలు పొందుకోవడానికి ఒక విధమైన విటమిన్ దొరుకుతున్నది, అది మీకు చెప్తాను. అనేక విధాల వృద్ధిని ఎలా పొందాలో చెప్తాను. ఆ చిన్న చిన్న కోడిపిల్లలంతా తమ ఎర్ర తోకలు అరుస్తూ అరుపులు అరుచుకుంటూ ఇదనంత మంచివాడు కదా అని చెప్తున్నవి, అన్ని నిజంగా అభినందించినవి. ఓ ఎంత బుద్ధి కుశలత గల పుంజు ఇది. ఈ సెమినరీ బోధకులు నాకు కొందరు జ్ఞప్తి వచ్చారు, అబ్బా ఎంత విజ్ఞానవంతుడు ఆయన, ఇక ఇతరత్ర కోళ్ల మీద మనం ఆధారపడ అవసరం లేదు, మనమంతా అతని వెంటే వెళ్ళాలి. ఈ చిన్న కోడి తన ప్రసంగాన్ని ముగించగలిపే అంత అందంగా ఎదుగునటువంటి ఈకల గల మరొక కోడిపిల్ల వచ్చి ఇలా చెప్తుంది, కోడి గులలో ఉన్న మిగతావన్నీ బయటికి వచ్చేయండి. అబ్బాయిలు ఒక్క నిమిషం, ఇప్పుడే రేడియో ప్రకటన నుండి వచ్చిన వార్త నేను విన్నాను, కోళ్ల ధర పౌనుకు 4 సెంట్లు పెరిగింది, రేపు మనమంతా కొయబడబోతున్నాం. మీ జ్ఞానం వల్ల నీవు పొందబోయే మేలేంటి? సోదరుడా, మనము సంపాదించిన జ్ఞానమంతా ఏ మేలున్నది నీకు చేయబోతుంది? మనం 6 అడుగుల మట్టి కొరకే, నిమిషాల్లో ముక్కల చెక్కలై చనిపోతాం మనం. మన జ్ఞానానికి అర్థము శూన్యమే. మనం ఆయన్ను ఎరుగాలి. వారైతే అది చేస్తారు, పాటలు పాడే చిన్న పక్షి అయినా క్యానీ పక్షిని గుర్చి నేను సంబోధిస్తున్నప్పుడు తాను ఎరగవలసినంత సమస్త జ్ఞానము తానే ఎరుగుందని తలంచిందని, మానవ మాత్రల గురించి మిగతా క్యానీ పక్షులకు చెప్పగలిగినంత సమస్త జ్ఞానము అది కలిగుందనేది తలంచుకున్నది. అందుకని అది గుహ మీదకి ఎగిరి దానికి మానవుల గురించి తెలిసిందంతా మాట్లాడటానికి మొదలుపెట్టింది. అయితే అకస్మాత్తుగా పొడవు నుండి ఒక ప్రొఫెసర్ ఎక్కడికి వచ్చి కొన్ని నునువైన మాటలు దాంతో మాట్లాడటానికి మొదలుపెట్టాడు. దాని కళ్ళ మీద బాదుకుంటూ తలను త్రెప్పినది, ఇప్పుడు దానికి కళ్ళు వచ్చేసినవి, ప్రొఫెసర్ చూడగలిగింది, చెవులు వచ్చేసినవి, వినగలిగినది. అది మాట్లాడలేదేంటో అది ఎరగకపోవచ్చు, దానికి అనగా కెనరీ పక్షి మెదడే ఉన్నది కాబట్టి, కేవలం పక్షి మెదడు మాత్రమే కలిగి ఉన్నది, దానికి మానవ మెదడు లేదు కాబట్టి మానవుని వలె అది ఆలోచన చేయలేదు.
అలాగే మానవుడు దేవుని గురించి ఆలోచన చేయలేడు. నీవు మానవుడు, మానవ జ్ఞానమంతా కెనరీ పక్షి జ్ఞానము కంటే మించింది కాదు. నీవు చేసే దానంతటితో నిన్ను నీవే గాయపరుచుకుంటావు. నీవు క్రీస్తు మనస్సును కలిగి ఉండవలసి ఉన్నది. ఆ కారణము చేతనే ప్రజలు వెళ్లి సంఘశాఖల్లోకి కలిసిపోతున్నారు, కొత్త జన్మానికి బదులుగా చేతులు కలుపుకుంటున్నారు, కొత్త జన్మను దాటివేస్తున్నారు. వారు వారికి కొత్త జన్మ అవసరం లేదు. బైబిల్లో నుండే మనం బోధిస్తున్నామని వారికి తెలుసు, అయితే దానిని వారు మరో దానికి విజోడు చేస్తున్నారు. పెంతెకొస్తు వారు దేనిలో విజ్జోడు చేయుటకు ప్రయత్నం చేస్తూ ఎంతో చెడు చేస్తున్నారు. అది ఒక తెగ కావాలని ఆశిస్తున్నారు, అది ఎంతో నాజుకగా ఉండవలసినది. మేము కరస్పర్శ చేస్తాము, సంఘములో చేరుతాము, బాప్తిసం పొందుకోవడానికి లేక చెల్లకరింపు పొందుకు ఇంకా మరేదో నూతన జన్మాన్ని గుర్చి భయపడతారు వారు. కొన్నిసార్లు బ్రెనహం మందిరము దాని గురించి భయపడతారని నేను అనుకుంటాను. ఆ జన్మము గురించి మనందరికీ తెలుసు, అదెక్కడ తారుమారైపోయిందో, దాని పుట్టు పూర్వోత్తరాలేవో నాకు తెలియదు. ఒక పొట్టు కుప్ప మీదనో లేక కరుకు నేల మీదనో లేక గులాబీ వర్ణముతో అలంకరించబడ్డ ఆసుపత్రి గదిలోనో ఒక బిడ్డ జన్మించినట్లయితే అది గందరగోళమై ఉంటుంది. ఆముదుడు జన్మ లేక మరి వేరేదో జన్మ తారుమారవుతుంది. భక్త జన్మనగా తారుమారు కంటే మరేదో తక్కువ కాదు. ప్రజలు గంజీగా ఎంతో అతుక్కుంటారు. ఎక్కడ చేతులు కలుపుతారో అక్కడికే మేము వెళ్తాము. ఎక్కడ అరుపులు కేకలు వేయరో, పెద్దగా కేకలు వేసి వేదిక చేస్తూ కేకలు వేయరో, అక్కడే మేము వెళ్తామని ప్రజలంటారు. నీవు మానవ నైజముతోనే ఉండాలని కోరుకుంటావు. మాకు అవసరమైంది జన్మ, మరణించుట, జీవును పొందుకునే మరణము కావాలి. ఒక విత్తనాన్ని తీసుకుని బాగా ముదిరిన బంగాళదుంపలు తీసుకుని నేలలో పెట్టు. కొత్త బంగాళదుంప పుట్టుకొచ్చే వరకు అప్పుడు ఆ పాత దుంప కుళ్ళిపోతుంది. ఒక విత్తనము కుళ్ళి నశించే వరకు అది కొత్త జీవాన్ని అంకురోత్పత్తి చేయలేదు. ఒక స్త్రీ గాని పురుషుడు గాని వారి యొక్క బుద్ధి కుశలతలు స్వభావం అనేవి కుళ్ళి నశించే వరకు వారు నూతన జన్మ ఎత్తలేరు. నలిగిపోయి ఏడ్చుచూ కేకలు వేయచూ నీ కోరల చెమటతో తడిచే అనుభవం పొందే వరకు నీవు దేవుని ఆత్మలో జన్మించలేవు. పెద్దగా అరుపులు అరచి భాషతో మాట్లాడి గంతులు వేస్తూ కోయబడిన కోయవలే తల వేలాడ వేసినా అది నాకని అవసరం. నీవు కొత్త జన్మను పొందాలి. అయితే దానికి కొంత మేము జోడు చేయుచున్నాము. ఒక ప్రత్యేకమైన ఒక మార్గము కావాలి. అవునది నిజమే. నిన్న అనగా శుక్రవారం నేను నా భార్య సరుకులు అంగడికి వెళ్తున్నాము. దీని కూర్చేదో నేను డప్పు వాయిస్తున్నాననే కాదు. అయితే మేము వీధుల్లో పడి వెళ్తున్నప్పుడు వివస్త్రగా అనగా బట్టలు లేకుండా కనిపిస్తున్న స్త్రీలు కనిపించడం చేత నా తల అటు ఇటు తిప్పుకుంటున్నాను. నేను అందరిగా ఉన్నప్పుడు నా నేత్రాలను స్వస్థపరచి మంచి కార్యాలు చూచినట్లు చేయమని దేవునికి నేను వాగ్దానము చేశాను. నా కరులో చిన్న సిలువను నేను పెట్టుకున్నాను. అలాంటి వాటిని నేను చూస్తూ ఉన్నప్పుడు సిలువ వైపు చూచి నేను ఇలా చెప్తాను, నా ఆశ్రయ దుర్గముకు నా దేవా అని సిలువ వైపు చూస్తాను. ఆ స్త్రీలను చూశాను. పొట్టి పొట్టి పావడాలు ధరించకుండా ఉండే స్త్రీని నేడు మనం ఎక్కడా చూడలేము అని మేడ అన్నది. బిల్, దేహానికి పైభాగాన చిన్న పేగలాంటి బట్టలు కట్టుకున్న ఆ స్త్రీలను చూడు ఇలా చెప్తుంది. అలా ధరించుకుంటా అది మంచి విషయం కాదు అని ఆ స్త్రీలకు తెలియదని అనుకుంటావా? అది చెడు అని ఆమెకు తెలియకపోతే ఆవిడ పిచ్చి పట్టినదే అని చెప్పవచ్చు అని అన్నది. ఒక్క నిమిషం ఆగు, ఆమె అమెరికా దేశం స్త్రీ సుమా. అమెరికా వారు చైనదే ఆమె చేస్తుంది. ఈ మధ్య నేను ఫిన్లాండ్ లో ఉన్నాను, చెమటలు పుట్టుకొచ్చేవి. నన్ను అక్కడికి తీసుకువెళ్ళిన డాక్టర్ మనేను ఇలా ప్రశ్నించాను. మేము స్నానపగ దగ్గరికి వెళ్తున్నాం, దాన్ని సంద్రాన్ని పిలుస్తారు. నిన్ను లోపలికి తీసుకుని వెళ్లి మీద వేడి నీళ్లు పోస్తారు, లేకుంటే కాలుతున్న రాళ్ల మీద నీళ్లు పోస్తారు. దాని వల్ల నీకు చెమట వచ్చేస్తుంది. ఆ తర్వాత చల్లని నీళ్లలోకి దూకమంటారు, తదుపరి బయటకు వచ్చేస్తావు. తర్వాత ఒక గదిలోకి తీసుకెళ్తారు. బట్టలు లేకుండా ఉండిన దాదీలైన స్త్రీలు పురుషులు బాగా రుద్దుతారు. తిరిగి ఆ కొలంలోకి పంపించేస్తారు. నేను వెళ్ళలేదు డాక్టర్ మనియన్, అది తప్పు అని నేను అన్నాను. అతను ఇలా చెప్పాడు, సరే అది తప్పే రెవెరెండ్ బెన్హామ్, మీ అమెరికా వచ్చిన విషయం ఏంటి? స్త్రీని బట్టలని తీయించి వేసి బల్ల మీద పండుకోబెట్టి ఆమె శరీరంలోని లైంగిక ప్రతి అవయవాన్ని వారు పరీక్షిస్తారు, మరి వారి సంగతి ఏంటి? హాస్పిటల్లోని మీ నర్సుల సంగతి ఏంటి? సహోదర మెనహన్, క్షమించు మెనహన్, నీవు పలికింది వాస్తవమే. ఏంటిదంతా? సాంప్రదాయ అలవాట్లు అవి. నేను ప్యారిస్ లో ఉన్నప్పుడు పురుషులకు స్త్రీలకు ఒకే మూత్ర విసర్జన స్థలము, అది నేను నమ్మలేకపోయాను. వీధిప్రక్కనే స్త్రీలకు పురుషులకు విశ్రాంతి గదులు ఒక్కటే, ఎందుకో నేను అర్థం చేసుకోలేకపోయాను. నేను నమ్మలేకపోయాను. ఒక స్త్రీ బీచ్ లో ఈత ఎదురుకు వెళ్తే ఒక అబ్బాయి ఉల్లాసముద్రే వెంట వెళ్తాడు. బట్టలు మార్చుకునే గదులు లేవు. ఆఖరి వస్త్రం ఉంచుకుని అన్ని బట్టలు విడిచివేస్తారు. వెనుదిరిగి చిన్న పేలిక కట్టుకుంటారు, ఈదడానికి వెళ్తారు. అది అలా జరుగుతుంది. ఏ విధమైన అభ్యంతరాలు వారికి ఉండవు. ఇది ఫ్రాన్సు దేశం యొక్క అలవాటు. ఆఫ్రికా దేశంలో అయితే పిన్నెలు కాని పెద్దలు కాని స్త్రీ పురుషులు వారికి బట్టలే ఉండవు.
గడ్డి బయలులో నడుస్తూ ఉంటారు. అలాగన విశ్రాంతి గదులు అలాంటివేమీ వారికి తెలియదు. ఎప్పుడు ఒకరినొకరు చూచుకొనకుండా ఉండలేరు. వ్యత్యాసం అనేది వారికి తెలియదు. వ్యత్యాసం వారికి తెలియదు. అది ఆదేశం యొక్క సంప్రదాయము. మన వేరే వారం, ఇంకో దేశానికి సంబంధించిన వారం అని అన్నాను. యాత్రికులము, ప్రయాణికులు మనం. అందుకని ఇవన్నీ మనకు తప్పిదంగా కనిపిస్తున్నవి. బైబిల్ ఇలా తెలియచేస్తుంది, ఇలాగ చెప్పేవారు యాత్రికులము ప్రయాణికులమైన ఒప్పుకుని రానున్న పట్టణము కొరకు ఎదురు చూసిరి. ఫ్రాన్స్, ఆఫ్రికా దేశాలలో లేక ఏ ఇతరత్ర దేశములలో పరిశుద్ధాత్మ వల్ల తిరిగి జన్మించిన వారు ఇలాంటి కార్యాలను చేయరు. అటువంటి బట్టలు ధరించరు. అలాగ ప్రవర్తించరు. ఎందుచేతనగా వారు ఇంకో దేశానికి సంబంధించిన వారు. దాని నిర్మాణికుడు, పరిపాలకుడు దేవుడే. మనం పరలోకము నుండి వచ్చిన వారము. నీలోనున్న ఆత్మ నిన్ను నీ జీవితాన్ని చెలింపజేస్తుంది. నీవు అమెరికా దేశవాసమైతే అమెరికా వారు ఎలా చేస్తారో నీవు అలా చేస్తావు. నీవు ఫ్రాన్స్ దేశ నివాసమైతే ఫ్రాన్స్ వారు చేసినదిగా నీవు చేస్తావు. ఆ దేశ పౌరుడి వలె నీవు దేవుని సంబంధమైతే పరలోకవాసు చేయనిదిగా నీవు చేస్తావు. ఎందుచేతనగా నీలోని ఆత్మ పరలోకము మీద వచ్చింది కనుక ఆత్మ నిన్ను స్వాధీనపరచుకుంటుంది. ఇంకొక చిన్న విషయాన్ని మీరు చూడగలరు. లేఖనాలలో ఎవరైతే ఈ నూతనమైన పట్టణాన్ని వెతికినారో ప్రత్యేకంగా ప్రవర్తించిన వారు. వారు యాత్రికులము ప్రయాణికులమై ఉన్నామని ఒప్పుకుని కయ్యల వైపు చూచినట్లయితే దేశ దిమ్మరులు, క్రూరమైన వారు. క్రైస్తవులైతే యాత్రికులు, ప్రయాణికులై ఉంటున్నారు. తిరగబోతూ నివాసము లేనటువంటి వాడు క్రూరనగా భయంకరమైన వ్యక్తి. యాత్రికుడనగా వాస్తవమైన వాడు, ఇంకో దేశమైన వాస్తవమైన దేశానికి సంబంధించిన వాడు, తన ఇంటికి మార్గాన్ని వెతుకుతూ ఉన్నవాడు. అతను జీవిస్తున్న జీవిత చర్యను బట్టి అతను ఇంకో దేశానికి సంబంధించిన వాడని తెలియబడుతుంది. అదే దానికి కారణమవుతుంది. అలాంటి వారైనప్పటికీ, ఆ ప్రజలు అటువంటివి ధరిస్తున్న వారైనప్పటికీ, వారి సంగతుల గురించి చెప్తాను. దక్షిణాఫ్రికాలో 30,000 మంది అసలైన అనులను చూశారు. దిగంబరులుగా కంబలి కప్పుకున్న ఆదివాసులు వారు. 18-20 సంవత్సరాల బాలులు, బాలికలు చిన్న మాచిక గుడ్డ కూడా కట్టుకొనకుండా ముఖానికి మట్టి కొట్టుకుని నిలబడి ఉన్నారు. ముక్కలకు ఎముకలు తగిలించుకుని చెవులకు దులాలాంటి ముద్దులు, వెడాలు వేసుకుని ఉన్నారు. మానవుల ఎముకలు, మరి ఇంకా వేరే ఎముకలు నెత్తిన పెట్టుకుని ఉన్నారు. జంతువుల పళ్ళను వ్రేలాడ వేసుకుని ఉన్నారు. లోకంలోనికి వస్తూనే వస్త్రహీనులుగా వస్తారు. అలాగున్నారని వారికి తెలియదు. అయితే వారు క్రీస్తును స్వీకరించినప్పుడు పౌరులుగా పడిపోయి పరిశుద్ధాత్మను పొందుకున్నారు. అలాలేచి వారి యథభాగాన సిగ్గు కప్పుకొంటికై చేతులు అక్కడ ముడుచుకున్నారు. నడిచి వెళ్ళుకుంటూ కట్టుకోవడానికి బట్టలు వెతుక్కున్నారు. ఈ లోకానికి వారు యాత్రికులు, ప్రయాణికులయ్యారు కాబట్టి. హల్లెలూయా! దానికి వారు దూరమైపోయారు. అవునండి. ఓ అవును, మీరు తమను తాము క్రైస్తవులుగా పిలుచుకుంటారు. సంఘాలకు చెందిన వారే ఇలా చెప్తారు, మేము మెథడిస్టులము, మేము బాప్టిస్టు వారము, మేము పెంతికోస్టు వారము, మేము సెవెంత్ డే అడ్వెంటిస్టులము, మేము ఇది అది ఇంకా ఏదో చెప్తారు. అలాంటిదేమీ సరిపోదండి. నీ ఆత్మ, నీలో ఉన్న జీవము, నీవెవరైనది ప్రక్రియ చేస్తుంది, ప్రబోధన చేస్తుంది. వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకుందురు అని యేసు చెప్పిన్నాడు. ప్రప్రథంగా ఇశ్రాయేలులవలే తయారైంది సంఘము.
దేశాలన్నీ ఒక రాజును కలుగునట్టు వారు చూశారు. దేవుడే వారు రాజు. అన్ని దేశాలు రాజును కలిగినట్టు వారు చూచి అన్ని జనాంగాల వలె వారు ఉండాలని కోరిక కలిగి వారి కొరకు ఒక రాజును తెచ్చుకున్నారు. వరాలా చేసినప్పుడు ఇబ్బందిలో పడిపోయారు. రాను రాను అది లోపలికి చొచ్చుకుంటూ ఆరంభమైంది. రాను రాను లోకం వారిలోకి జారుకోవడం ఆరంభమైనది. చిట్ట చివరికి ఆహాబుతో అంతమైంది. దానికి కొద్ది కొద్దిగా ఒక రాజు సమీపిస్తున్నాడు. ఆఖరికి వారి ప్రాణాన్నే పిండేశాడు. అలాగా వారు వచ్చారు. అయితే నిజమైన రాజే వచ్చినప్పుడు ఆయన ఎవరో వారు ఎరుగుపోయారు. అదే విషయాన్ని సంఘము చేసినది. అది దత్తత చేయబడినది. ఇక్కడే నీ ఉన్నావు. అది రాజకీయాలు విద్యా శ్రేణులను దత్తత చేసుకున్నది. పెద్ద పెద్ద గుడులను గొప్పగా ప్రత్యేకపరచుకున్న బోధకులను అది దత్తత చేసినది. నిజమైన రాజు వస్తే ఆయన ఎవరో వారికి తెలియదు. వారి హృదయ పరిశుద్ధాత్మను వారు సిలువ వేయుచున్నారు. ఆయన ఎవరో వారికి తెలియదు. ఆయన గురించి నమ్ముతారు. ఆయన్ను హేళన చేస్తారు. యూదులు ఎలా వారి మెస్సయేలా చేశారో సంఘము కూడా వీరి మెస్సయేలా చేస్తున్నారు. అది వారికి తెలియదు. ఆత్మ సంబంధం ఆంతరికగా దృష్టి వారికి లేదు. వారేమి చేస్తున్నారో ఆ గొప్ప భవనాలపైన లోక సంబంధం పోలికలపైన వారి నేత్రాలు కూర్చుకుపోయినవి కాబట్టి ఆ కారణము చేతనే లోకముతో మనం ఎన్నడూ పోల్చుకోకూడదు. మనల్ని మనము తగ్గించుకోవడానికి మనం అలవర్చుకోవాలి. దేవుల్లో ఒకరికొకరు అధికులవుతారు. ప్రస్తుత సువార్తికలో ఒక విధమైన పోటీలు ఉంటాయి. ఒకరు ఇలా చెప్తారు, దేవునికి స్తుతులు, నాకు 1000 మంది ఉన్నారు, నీకంటే ఘనమైన కూటాలు నేను జరిగించాను. దానిలోని వ్యత్యాసం ఏంటి? మాకు ఒక్కరు లేక 1 మిలియన్ మంది, దాని యొక్క ప్రత్యేకత ఏంటి? దేవునిలో మనం నమ్మకస్తులుగా ఉన్నామా? ఆయన వాక్యములకు నమ్మకస్తులుగా ఉన్నామా? అశుద్ధాత్మ పరీక్షకు మనం నిలబడగలుగుతున్నామా? అది నిజమేనా? అదే ప్రాముఖ్యమైన సంగతి. అయితే బైబిల్ తో మనము రాజీ పడుతున్నాం. అనేక మంది మన పెంటెకోస్టల్ ప్రజలు బైబిల్ గ్రంథమందలి మూల సిద్ధాంతాలపై రాజీ పడుతున్నారు. మనోభావాన్ని గాయపరచడం నాకు ఇష్టం లేదు. నేను నా సొంత సంఘములోనే ఉన్నాను. నేను నా సంఘములో నీతినే చేస్తున్నానని భావిస్తున్నాను. ఎందువల్లంటే నేను సువార్తను ప్రకటిస్తున్నాను కాబట్టి. తండ్రి కుమారు పరిశుద్ధాత్మ నామమున బాప్తిసం అనేది లేదు అని 1000 మంది పెంతికొస్తు బోధకులకు తెలియదు. తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మకి నామమున బాప్తిసం ఉన్నదని చూపించమని ఆర్చిబిషప్ను గాని మరెవరనే గాని నేను సవాలు చేస్తున్నాను. అయితే వారు రాజీ పడుతున్నారు. ఎందుచేతంటే సంస్థాపక సంఘాలు వారిని చేసినవి కాబట్టి. 300 సంవత్సరాల వరకు ఏ ఒక్కరి కూడా క్రొత్తడి ఉన్నాడో యేసుక్రీస్తు నామమున తప్ప మరొక్క రీతిగా బాప్తిసం ఇవ్వలేదు. ఇదంతా సంస్థాపక నిర్మాణం. అదే ఈ పని చేసినది. రాజీ పడ్డం. వీధులు వెంబడి సకలమైన వీధి పని వారిని ప్రోగు చేస్తారు. సంఘంలో ఉండి చిన్న క్షేమ వాద్యమైన కంజలను తీసివేస్తారు. సంఘమందలి సకల మహిమను తీసివేస్తారు. సెమినరీ బోధను అనుసరిస్తారు. చిన్న పాతకాలపు కోడిపుంజు కూత బోధ ఇది. సమాజంలో సమస్త పూత పోసుకుని ఉంటారు. వారి స్త్రీలు పొట్టి పట్టి వస్త్రాలు ధరించి దేహమును కాంతించే వస్త్రధారణ కలిగి ఉంటారు. వారి పురుషులు సిగరెట్లు త్రాగుతారు. హేకాట చూదాలు అరుతారు. మురికి చిలొత్తులు విసురుతుంటారు. అది దేవుడి దృష్టికి ఎంత హీనమైన విషయమో అది కఠినమైనదని నాకు తెలుసు. అయితే ఎవరో ఒకరు ఏదో ఒకటి చెప్పే తరుణము ఇదే. రాజీ పడ్డం, లోపలిపోవడం, లోకములే దాని పోలి నడవడం. నా ప్రజ్ఞ నాకెవరు లేనప్పటికీ, నేనొంటరిగా నిలబడవలసినప్పటికీ నేను చర్యను. దేవుని బైబిల్ గ్రంథముల సత్యమని నేను ప్రకటిస్తాను. దాని కొరికే నేను నిలబడతాను. చనిపోతానా? నేను సత్యము కొరకే నిలబడతాను. నిజం మనకు సత్యమే కావాలి. సంఖ్యము ప్రకారంగా నేను దాని కొలవని కాని దేవుని వాక్య ప్రకారంగానే నేను దాని కొలత కోయదలచాను. తెలియలే సంగతి మీరు గమనించినట్లయితే సంసోనులో బలము కలదని ఆమెకు తెలిసి ఉండెను. అయితే ఆ బలము ఎక్కడ ఉందో ఆ సంగతి ఆమెకు తెలియదు. ఆ బలము ఏంటో అది ఆవిడ చెప్పలేదు. అయితే సంసోనుకున్నది ఒక బలమైన బలమొగుతున్నది. దాని ఆమె తెలుసుకోగోరినది. తన సౌందర్యం చేత సంసోనులను లాలన చేస్తూ ఉండేది. ఓ, ఆవిడ తనకు తానుగా చాలా లైంగికంగా వస్త్రధారణ చేసుకున్నది. నేటి దినాన నవ యువతి యువకులైన వారు ఎలాగో అలాగున అతని ఎదురుగా ఊగిసలాడుతూ ఉన్నది. వివస్త్రలై మీరు ప్రవర్తించినట్లయితే తన వైపు సంసోను ఆకర్షించలాగున అదే విధానాలని లోకము సంఘము ఎలా చేసినది. మరి నీ గంభీరమైన బలం ఎక్కడ ఉన్నది? సరే, మనము సంఘశాఖగా నిర్మాణం చేసినట్టయితే అది శక్తిహీనమైపోతుంది. సంసోను ఫిలిస్తీన్ నిలబడుతున్నాడు. ఆ పెదప లూథర్ వచ్చాడు. మరలా వారు సంఘం నిర్మాణము చేశారు. మరి యొక్క త్రాడుతో నీవు నన్ను బంధించినట్లయితే నేను బంధించబడతాను. అలాగనే వారు చేశారు. సంసోను ఫిలిస్తీన్ నిలబడుతున్నారు. జరిగిందేంటి? వెస్లీ వచ్చాడు, త్రాలను తెంచాడు. ఎప్పుడు నన్ను నీవు మోసం చేస్తున్నావు. సంసోను, నేను నిన్ను ప్రేమిస్తున్నానని తెలియదా? అలాగే నీ హృదయంలో ఉండే సత్యాన్ని వచించు. అలాగే ఇంకొక త్రాడుతో నన్ను నీవు బంధించు. అలాగే చేద్దాం. ఏంటిదంతా? అదే సంఘశాఖ త్రాడు. అది నన్ను విడిచిపెట్టండి. మాకు ఎలాంటి సంఘశాఖ లేదు. మీరు నాకు విడుదల చేకూర్చగలరని నేను చెప్పగలను. దాని పర్యవసానమే పెంతికొస్తూ వారు. నీ బలము ఎక్కడా? ఫిలిస్తీన్ నిలబడుతున్నారు. అతను మరలా త్రాలను తెంచేసేశాడు. మరి ఇప్పుడు జరిగిందేంటి? అది పెంతికొస్తూ వారిని కలిగి ఉన్నది. ఏదో గంభీరమైన వారి మనుషులు, అట్టి వారి పాదరేలకు పెద్ద పెద్ద డాక్టర్ ఆఫ్ డివినిటీలు, మెథడిస్టులు, బాప్టిస్టులు మొదలగు వారు ఉన్నటువంటి పాఠశాలలు, పరిపరి విధాల అలవాట్లు వీరు కలిగి ఉన్నారు. వారి సంఘానికి వెళ్లి చూడు. ఆమెన్ అనే మాట నీవు వినలేవు. ఉత్తర ధ్రువాన ఎస్కిమోల గుంపు చల్లగా ఉన్నట్లు వారు చెప్పబడి ఉంటారు. చెప్పబడిపోయారు. వ్యత్యాసరీతిగా ఉన్నారు. మరిప్పుడు సంసోను ఫిలిస్తీన్ మీద పడుతున్నారు. అమెరికా ఫిలిస్తీన్ మీద పడుతున్నారు. ఎక్కడ ఆ ఏకాత్మ? పెంతెకొస్తు యొక్క ఏకత్వం ఎక్కడ? అసెంబ్లీస్ ఆఫ్ గాడ్, యునైటెడ్ చర్చ్ ఆఫ్ గాడ్, అది ఇది ఇంకేదేదో. ప్రతి దానికి ఏదో ఒక ఇజం, ఒక నమ్మకం ఉంటుంది. దాంతో ఇది, దానితో అది, ఒక సంఘం దాని ఏర్పాటు భరించి నగరంలో ఉద్యమం కూడా ఏర్పాటు చేస్తే మిగతావి అసలు ఆ ప్రాంతానికి హాజరు కావు. అమెరికా కమ్యూనిస్టుల మీద పడుతున్నారు. మన బలం ఎక్కడ? మన మహిమ ఎక్కడ? ఏంటిదంతా? కాలమేదనగా దేవుని శక్తిని ఆశ్రయించడానికి బదులుగా మనిషి జ్ఞానాన్ని ఆశ్రయించాం. మన బోధకుల వారు కలిగి ఉన్నారు. కార్యాలన్నీ గంజి మాదిరిగా గట్టిగా అతుక్కునే విధంగా ఉండి మెడవంతన జనంగాను పాచి వలె అతుక్కునే వారిగాను ఉండేంత వరకు వారు మనం నిర్మాణం చేశారు. చివరిగా ఇక సంఘంలో ఎలాంటి కేకలు వినబడకుండా ఉండేంత వరకు ఎవరైనా ఏడ్చలేదు. నీ దగ్గర వినలేము. ఏడ్చే వారి పళ్ళ నేల మాలిలో పెట్టబడినది. ఇక సంఘంలో మహిమ అనేది లేదు. ఇక మనము చేసేదంతా వెనకల కూర్చుని ఎంత గట్టిగా అతుక్కోవాలో అంత గట్టిగా అతుక్కుని కూర్చున్నదే. మనం స్వతంత్రం కాదు, మనం బంధీలమై ఉన్నాం. దేవుని సంఘాన్ని నాగరికత దయ్యాలతో దయ్యం బంధించి వేసినది. అవును, సంఘంలో ఇక శక్తి లేదు, ఇక స్వతంత్రత లేదు. ప్రజలంతగానో పడుచుకుని అతుక్కున్న వారై ఉంటారు. పెంతెకొస్తే ప్రజల మధ్యకు దేవుడు తగిలి వచ్చి ఆయన దేవుడై ఉన్నాడని, ఆయన పునరుద్ధార బలమును, ఆయన అద్భుత కార్యాలను బయలుపరిచి రుజువు చేసుకోగలడు. అది చివరికి వారిని కదిలింపునై రాలేదు. ఆయనకే మహిమ కలుగుడు గాక. ఎందుకనగా అది ఎంతో అవమానకరమైన విషయం. దేశమంతా నేను సంచారము చేశాను, దేవుడు కార్యము చేస్తున్నాడు, సూచనలు కనబరుస్తున్నాడు. ప్రజలలా కూర్చొని ఇలా అంటారు, భలే అది సరిగానే ఉందని అనుకుంటాను. ఓహో, అది జరుగుతుందని నాకు తెలుసు. అది వారిని కదిలించలేదు. ఎందుకని? వారి లోకమనే దేవుడి చేత బంధించబడి ఉన్నారు. ఇనప కడ్డీల మధ్య ఇరుక్కుని ఉన్నారు. అలాంటి వారిని వారు ఉంచుకుని ఉన్నారు. ఇంకా వారిని ఏక సంఘముగా ఏకము చేసి ఉన్నారు. సంసోను, ఫిలిస్తీన్ నీ మీద పడుతున్నారు. దాని గురించి నీవేం చేయబోతున్నావు? మాదే పెద్ద సంఘశాఖ అయి ఉన్నది. అవును, వాస్తవమే. ఎన్నడూనేంతగా ఎంతో మంది ఉన్న సంఘ సభ్యత్వం కలిగి ఉన్నామండి. ఆత్మ ఎక్కడ? ఆత్మ ఎక్కడ? దయ్యము చేసిన పని ఏది? అంటే అది సంఘాన్ని లాలన చేస్తుంది. నీవు చేసినట్లయితే నీకు పెద్ద మందిరాన్ని ఇచ్చేస్తాను, రా అని లాలన చేస్తుంది అది. ఇప్పుడు నీకున్నవాడి మూఢభక్తుడైన బోధకుడిని వదులుకుంటే, కొద్దిగా బుద్ధిగల డాక్టర్ ఆఫ్ డివినిటీ బోధకుడు నీకు సంపాదించుకుంటే, ఇతరులకు ఉన్నటువంటి అందమైన విషయాలమైన భవనాన్ని నిర్మాణం చేస్తాం. ఇది నీకు సిగ్గుచేటు. ఆ మనిషికి కాఫీ గింజల్లోని వ్యత్యాసం అర్థం కాకపోవచ్చు. అయితే ఆత్మపూరుడై దేవుని శక్తి చేత రాజీపడని వ్యక్తి అయి ఉంటాడు. అది ఎంతగానో అతుక్కుపోయినది, మిళితమైపోయినది. కోడికలో ఒక దేవుడుకు భక్తుడు లేచి భాషలతో మాట్లాడి కొద్దిగా కేక వేయలాగునా లేకుంటే ఇంకోటి చేయలాగా మిగతా వారంతా చుట్టూ మోహిలో వలె చూస్తారు. ఏంటిదంతా? ఎందుకు ఆశ్చర్యపడాలి? ఎక్కడో ఒక మూఢ భక్తి పరుడు రాలిపోయి ఉండాలి. అది సత్యమే. అది తెలుసా? ఒక నిరుపేద లొనికొచ్చి ఆనందభరితుడై చేతుల పైకెత్తి ప్రభుకు స్తోత్రం అని పెద్దగా చెప్తాడు. సోదరి అంటున్న వ్యక్తి సువార్త పైన బట్టి ఆమెన్ అంటాడు. వారంతా అతడు చెప్పినది విని వినదిరిగి చూస్తాడు. అతడు పెంచుకొస్తువాడు అని అంటారు. దీనికి కారణమేంటి? నువ్వు మెథడిస్టుకో బాప్టిస్టుకో చెందిన వాడే, అట్టి వారు కెథలిక్ వారిని మాదిరి ఉన్నారు, కథోలిక్ నరకానికి మాదిరిగా ఉన్నారు, అందరూ కలిసి నరకానికి మాదిరిగా ఉన్నారు. అవును, పెద్ద పెద్ద సంఘాల్లోకి దేనిలాలిన్ను ప్రేమ మోహముతో తీసుకెళ్తుంది. విద్యావంతులైన సేవకులను ఉన్నత శ్రేణి గల తరగతుల్లోకి నడిపించుతున్నది. ఇది మీకు తెలుసా? ఇక్కడ ఒక కోటీశ్వరుడు ఉన్నాడు. అతనికి మనం సంఘంలో చేర్చుకుంటే అతడు తిరిగి జన్మించిన వాడు కనట్లయితే అతడు అక్కడ ఉండడానికి యోగ్యుడైన వాడు కాదు. అతడు కోట్ల రూపాయల ధనము కలిగిన వాడు అయినప్పటికీ నాకు అనవసరం, లేక 40 Cadillacs ఇంకా ఏమి ఉన్నప్పటికీ నేను లెక్క చేయను. అతడు తిరిగి జన్మించవలసి ఉన్నది, నూతన జన్మలోనికి రావాలి, పరిశుద్ధాత్మనుడి మళ్ళా జన్మించవలసి ఉన్నది, నూతన జన్మెత్తడికి రావాలి. ముక్కు నిండా చీమిది నింపుకుని క్షమించండి, పప్పులు పెట్టుకుంటూ కేకలు వేసుకుంటూ మిగతా వారి వలె అలా వచ్చి అతడు అది పొంది ఉన్నాడని గుర్తుగా జీవించు జీవితాన్ని బట్టి రుజువుపరచుకోవాలి. అదే నీకు కావాలి. సంసోను ఫిలిస్తీనుల మీద పడుతున్నారు, కమ్యూనిస్టుల మీద పడుతున్నారు, లోకముని మీద పడుతున్నది, దయ్యముని మీద పడుతున్నది. దేవుని ఆత్మ చేసిన మహత్కార్యాలను వారు చూస్తారు. యేసు వాగ్దానం చేసిన ఆయన పునరుద్ధరణ క్రియలను చూచి తిరిగి వెళ్లి, ఇది తెలుసా, సహోదరు బ్రహం ఎంతో మనస్సులోని విషయాలని చెప్తూ ఉంటారు. అది దయ్యం అని మా పాదిరి గారు చెప్పారు అని అంటారు.
Hypocritical, deluded.
అబలుడైన వేషధారి, భయంతో ఉన్న నాస్తికుడు, గొర్రె చర్మము చేత శృంగారించుకున్న కొడేలువు నీవు. యేసు చెప్పారు, మీరు నన్ను ఎరిగి ఉంటే నా దినమును మీరు ఎరిగి ఉంటారు. అయితే మిగతా లోకస్తుల వలె మిమ్మల్ని తయారు చేయుటకై మీకు సౌలు వంటి గుంపులున్నారు. దేవుని వాక్యాన్ని కలగోలు గంపలుగా చేయకుండా సత్యాన్ని ప్రకటిస్తూ పరిశుద్ధాత్మ బాప్తిసం పైన నిలబడు దేవుని జనుల సమూహం మాకు కావాలి. అయితే లోకము చేసిన పనేంటి? నీ శక్తిని అంతా క్షౌరము చేసేసినది. నీవు నాజీరుగానో లేక పెంతకొస్తుగానో జన్మించావు. లోకమైతే నిశ్చయంగా నిన్ను క్షౌరమే చేసేసింది. అదిప్పుడు మిగతా వారి వలె అంటుకుని పోయినది. మనమిక ఏం చేయబోతున్నాం? జరగబోతుంది ఏంటి? ఈ పాఠ్యాంశం ముగించక మునుపు ఒక మహిమకరమైన విషయాన్ని నేను ఆలోచన చేస్తున్నాను. సంసోను బంధించబడి ఉన్నప్పుడు మనకు ఇక ఉద్యమం అనేది ఉండబోదు. నమ్మకస్తుడు మన సహోదరు బిల్లీ గ్రహం సంగతి విను, మన దినాన ఉజ్జీవం ఓల్ రాబర్ట్స్ మూలుగు విను, మన దినాన ఉన్న ఉజ్జీవం మిగతా వారిని గుర్చి విను, మన దినాన ఉన్న ఉజ్జీవం. మనము బంధించబడి ఉన్నప్పుడు ఉజ్జీవం ఎలా కలుగుతుంది? మన యొక్క సంఘ శాఖల చేతను, పారంపర్య ఆచారాల చేతను పరిశుద్ధాత్మను మనం బంధించున్నాం. అందుచేత పరిశుద్ధాత్మ ఉజ్జీవాన్ని మనం పొందలేము. కఠినమైన మాటలైన వాతావరణముచే నొప్పి కలిగిస్తుందని నాకు తెలుసు. అయినప్పటికీ ఇది సత్యమే. మనంతో అతుక్కుని ఉండి బంధించబడి ఉంటే పరిశుద్ధాత్మ ఉజ్జీవం ఎలా వస్తుంది? వారు పైకి భక్తి కలవారై అంతేనని బైబిల్ చెప్తుంది. పైకి భక్తి కలిగి ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు. ఏ శక్తి వారికి ఉన్నది? సంఘ శక్తి కాదు, లోకం యొక్క శక్తి, సంఘ శక్తి, పరిశుద్ధాత్మ శక్తి, సంఘంలోని రహస్యమైన శక్తి. పాతకాల పద్ధతిలో ఉన్న పరిశుద్ధాత్మకమైన బోధకులకు బదులుగా సంఘము విద్యావంతులైన బోధకులను, పెద్ద పెద్ద శృంగార భవనాలైన గుడులను ఏర్పాటు చేసుకుంటే తిరిగి మిషన్ లో చేరడం మంచిది. అమేన్. అవునది రాధ్యం. అశుద్ధాత్మను ఆర్పివేస్తుంటే, దానిని బంధించి వేస్తుంటే, భయపడిపోతుంటే అశుద్ధాత్మక ఉజ్జీవాన్ని వేలా పొందగలుగుతావు. అందులో ఒక ఇబ్బంది ఉండిపోయినది. ఫిలిస్తీన్ల మీద పడుతున్నారు. అయితే సంసోను ఖైదీలో ఉండగా ఒక శుభప్రదమైన నిరీక్షణ మనకున్నది. వారు అతని పట్టుకున్నప్పుడు ప్రథమంగా వారు చేసిన పనేంటి? ప్రథమంగా అతని బంధించి వేశారు, అతని బలాన్ని తొలగించి వేశారు, అతని రహస్యాన్ని తెలుసుకున్నారు. నీ రహస్యాన్ని వారు తెలుసుకున్నారు. లోకము నీ రహస్యాన్ని తెలుసుకున్నది. మీ తల వెంట్రుకలు కత్తిరించుకునే స్త్రీలైన మీరు, అది లోకం వలె పరిపాటి అయిపోయినది. లోకానంతా వెంటాడే పురుషులైన మీరు మురికి మురికి చరోక్తులు విసురుతూ సిగరెట్లు త్రాగుతూ వెళ్తుంటారు. ఇది బాగానే ఉన్నదని చెప్తూ ఉంటారు. పొరుగు వారి భార్యలపైన పరుగులు తీస్తూ ఇంకా అలాంటివి సమస్తమైనవి చేయుతూ మీ ఉద్యోగ పడుతూ కోసము కొంచెం సహవాస సంబంధమైన మద్యపానాన్ని సేవిస్తారు. ఏ రకమైన ఉద్యోగము కోసము నేను రాజుపట్టు కంటే, నేను చేతులు కలుపుడు కంటే, ఒట్టి కడుపుతో నుండి షోడాబిల్లు భుజించి కాలవలీలు త్రాగి దేవుడి పవిత్రుగా నింటాను. అది మంచిది, నిజం. దేవుని ఇలా నమ్మకస్తులై ఉండు. సంసోను, ఫిలిస్తీనులు నీ మీద పడుతున్నారు. అందరు సంబంధితులారా, లోకనిజం మీలో తొచ్చుకుని వస్తున్నది. దానికి కారణమేంటి? మీ రహస్యాన్ని మీరు బహిర్గతము చేసుకున్నారా? కొన్ని సంవత్సరాల క్రితము రంప పొట్టుకు మీరు గట్టిగా విలాడుతున్నప్పుడు దేవుడు మీ కనుగ్రహించిన రహస్యాన్ని బహిర్గతము చేశారా? సాంఘిక సంబంధమైన ఆచార ఆరాధనలు మీలో తొచ్చుకుని వచ్చినకు మీరు అనుమతి ఇచ్చారా? మీకు జరిగిన సంగతి ఏంటి? దేవుడే దిగివచ్చి ప్రజల మధ్య అద్భుతాలు అగపరచి ప్రజల హృదయ ఆలోచనలను మొదలైనవి తెలియపరచి రోగులను భారతో ఉన్న వారిని స్వస్థపరచి అద్భుతాలు సూచనలు చేయగలుగు పరిశుద్ధాత్మలాయన వాక్యములాయన ప్రకటించు. ప్రజలు చెప్తారు, సరే అది సరిగైన ఉందని నేను అనుకుంటాను. మనము అలసిపోయినట్లయితే మరొకసారి విని మనము ఆనందించగలము. అదే బ్రెనహాం మందిరము. ఫిలిస్తీనులు నీ మీద పడుతున్నారు. వాక్యం ప్రకటిస్తున్నప్పుడు వృద్ధులైన భక్తులు కన్నీళ్లతో తమ కళ్ళు నింపుకుంటూ అటు ఇటు నడుస్తూ వెక్కి వెక్కి ఏడుస్తూ పక్కమాడైన చెప్పలేక 3-4 సార్లు అటు ఇటు తిరుగుతూ కూర్చుండేది. పరిశుద్ధాత్మతో నింపబడేది. వాక్యం వారిని పోషించినది. మాత్రమే కాదు గాని దేవుని నోటిలో వచ్చు ప్రతి మాట వలన జీవించును. ఫిలిస్తీనులు నీ మీద పడుతున్నారు. ఫిలిస్తీనులు మీ మీద పడుతున్నారు. నిన్ను నీవు గట్టిగా ఎంతో కాలం క్రితము నిర్మణాత్మకము చేసుకున్న మిగతా మీరంతా ఫిలిస్తీనులు మిమ్మల్ని ఆవరించున్నారు. మీరు ప్రెస్బైటరియన్లు, బాప్టిస్టులు, మెథడిస్టులు, కథలిక్కులు లేక ఇంకేదో అయ్యేంత వరకు మీ లోపల ఇంకేమీ రాలేదు. మిగతా వారితో నీవేమీ చేయలేవు. అందుచేత మన దినాలు క్రమబద్ధమైన ఉద్యమకర్త అందించబడి ఉంటే అది మనకెలా పొందగలుగుతాము? లోకముల దగ్గరికి దేవుడు రాడు. ఆ లోకం మీదనే నీవు ఆధారపడవలసినది. నీవు లోకముతో ఏకీభవించావు. ఆ పిడప అది అదే అవుతుంది. లోకము నీలోకి తొచ్చుకుని వచ్చిన అనుమతిస్తే నీవిక లోకముతోనే నడవ సాగవలసినదే. అంతటితో నీవు అయిపోతావు. నీవెప్పుడైనా లోకం యొక్క ప్రతిబంధము ఛేదించి వేస్తావో ఆ పిడప దేవుని దగ్గరికి తిరిగి నీలో కదలిక కలిగే వరకు దేవుడు నిన్ను వాడుకుంటాడు. ముగించక వరకు ఈ ఉదయ వేళలో నాకున్న ఒకే ఒక నిరీక్షణ ఇది, సంసోను బంధించబడి ఉన్నప్పుడు కొత్త వెంట్రుకలు పుంజుకొని పెరుగుతూ ఉన్నవి. కాలములకు కొంచెం ముందుగా దేవుడు మరొక సంఘమును పంపించును. పరిశుద్ధాత్మక శక్తి ఆమెలోనికి వచ్చి ఆత్మ నిరూపణ ద్వారా మార్కు సువార్త 16 సంఘమును వెంబడించును. అపొస్తలకార్యము 2:4 మరి అపొస్తలకార్యము 2:38 ఇవన్నీ కూడా సంఘమును వెంబడించును. అపొస్తల యొక్క సూచికలు అద్భుతాలు అనుకరణ అవుతవి. ఆయన గొప్ప గురుతులు వారిని వెంబడిస్తవి. మనము చిరసాల్లో ఉంటే ఆఖరిగా చంపబడిన ఆ గొప్ప హత్య నిమిత్తమై దేవుడు మరొక చోట పంటను పెంచుతాడు. ఈ విధంగా ఇక్కడున్న నా క్రైస్తవ స్నేహితురా, అది నీవే కావచ్చునేమో. నీ బలమే మొలకెత్తుకు ఆరంభించునేమో. ఈ ఉదయవేళలోనికి వర్తమానం ఏ ప్రాంతానికి వెళ్లిపోతుందో అందుకై నేను ప్రార్థించుతున్నాను. ఈ బ్రతుకులో తిరిగి ఆత్మశక్తిని ఎదిగించినట్లుగా నీ పరిస్థితులు స్థితిగతులు వర్తమానం ఒక విటమిన్ గా ఉపయోగించగలదని నేను నమ్ముతున్నాను. తల్ల వంచి ప్రార్థించుకుందాము. ఆకాశములకు భూమికి సృష్టికర్త ఓ ప్రభువైన దేవా, నిత్య జీవానికి కర్త, ఆత్మ సంబంధము ప్రతి మంచి ఈవికి ప్రధాత, ఈ ఉదయ వేళలో ఈ మాటలను స్వీకరించి వారి హృదయాల్లో నాటింపచేసి నీరు కట్టండి ప్రభువా. లోకం సంఘముతో సరస మారుచున్నదని ఎరిగి వీటి విషయం ప్రజలు బాధించుదురు కాక అది చిట్ట చివరికి దాని యొక్క బలమును దాని రహస్య స్థలమును తెలుసుకుని ఆ రహస్యం ఎచ్చర దాగుందో అది తెలుసుకుని దానికి క్షవరము చేసినది. ఒకప్పుడు దేవుని కేకల వేసిన ప్రజలను తీసుకుని ఒకప్పుడు జయం పొందినవారు
వారి తలలు గురిగేశారు. ఎంతవరకనిగా బుధవారం ఇంట్లో కూర్చొని టెలివిజన్ ప్రోగ్రాములు చూస్తూ ఉంటారు. వారి హృదయంలోని ఆనందాన్ని తొలగింపచేసి దేవుని ఎల్ల వారికి ఉన్న ప్రేమ కంటే మరెక్కువైన ప్రేమను లోకం ఎల్ల కలిగింపజేస్తారు. సువార్తను ప్రకటించడం కంటే లోక కార్యకలాపాలు లోక ఆశలకు లోక క్రియలకు స్థానాన్ని చూస్తుంటారు. ఇక్కడ మేళ తాళాలు లేనట్లయితే, ఊయలు ఇంచి భ్రమపచేసే అలాంటివి లేనట్లయితే ఇక ఆ పాతబడిన సువార్త అవసరం లేదు. వారికి అదే ఆత్మకు ఆనంద భాష్పాలు కలిగించేది, తిరిగి దైవిక స్వస్థతను చేకూర్చేది, అదే అదే అపోస్తుల వరాలను సంఘానికి అనుగ్రహించేది, అదే నేటి మెస్సయాను పునరుద్ధరణకు క్రీస్తు యొద్ద తీసుకుని వచ్చేది, అదే
ఆ
నిజమైన రాజ్యం వచ్చినప్పుడు ఆయన వారు గుర్తెరగలేదు. ప్రభువా, అదే నేడు కూడా జరుగుతూ ఉన్నది. మహిమగల రాజు పరిశుద్ధాత్మకబడెను. ప్రభువా, అది వారికి తెలియదు, దాని వారు తెలుసుకునలేదు.
That they do not understand it because it's not in their organization.
Prabhuva, ee prajalella sataru chesina kreyide evaraithe aatharamuto aagradapigato vignapana diksha kaligi yadartha hrudayala unnaro atti variyella samsonu devudu ee kotta panta eduga varaku daanto varu ekhiminchuru gaaka prabhuva siyolo aanandamala vachu varaku ala unduru gaaka. ఆ పెద్ద గుర్తించి గ్రహించగల ఒక వర్గం ఉద్భవిస్తుంది. వారే ఎస్ఐను లోకానికి మరుగై ఉన్న శక్తిని ఏ లోకమైతే అర్థం చేసుకోలేదో ఆ బలాన్ని వారు చూడగలుగుతారు. దేని వారు చూచురీతిగా అనుగ్రహించండి ప్రభువా. యేసు నామమున ప్రార్థిస్తున్నాము, ఆమేన్.
Send the power just now and baptize everyone. They were in the upper chamber. They were all with one accord. When the Holy Ghost descended, that was promised by our Lord. Oh, Lord, send your power just now. Oh, Lord, send your power just now. Oh, Lord, send the power just now and baptize everyone.
Aha, ayani ni la preminchali. ఆయన శక్తిని అనుగ్రహిస్తాడు. వారంతా ఏకమనసుతో మెడగదిలో ఉన్నారు. లోకమంతా వారిలో ఉండి ఎండిపోయినది. వారు ఖాళీగా ఉన్నారు. అశుద్ధాత్మ వచ్చిరి మరి నీడిలా చెప్తారు, రండి సంఘములో చేరు. పుస్తకములో నీ పేరు ఉంటే సరిపోతుంది, లేక తల వంచి ఇలా చెప్పు, క్రీస్తు దేవుని కుమారుడని అంగీకరిస్తున్నాను. దయ్యము అదే కార్యాన్ని చేస్తుంది. నిశ్చయంగా యూదా బాప్తిసం పొందినప్పుడు దయ్యము బాప్తిసం పొందినది. యూదా వెళ్లి సువార్త ప్రకటిస్తున్నప్పుడు దయ్యము వెళ్లి సువార్త ప్రకటించినది. అయితే దయ్యం పరిశుద్ధాత్మను పొందుకోలేదు. అది ఇదే దాచబడిన బలము ఉన్నది అక్కడే. ఆ పునరుద్ధానము ఎటువంటి అనుమానం అనేది లేకుండా నిశ్చేతను ఎరిగి ఉండును. ఆమేన్. ఆయన ఇక్కడే ఉన్నాడు. మెస్సయాకు ఆ పరిశుద్ధాత్మయే ఇంకా సంఘములో ఉన్నాడు. ఆయన విడిచిపెట్టాడు. యుగ సమాప్తి వరకు మీతో సదాకాలం మీలోనే నుండెదను. నేనక్కడ ఉంటాను. నేను చేసిన కార్యాలను మీరును చేయదు. నేను నా తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను కనుక వీటికంటే ఎక్కువ మీరు చేతురు. అయితే లోకము దాన్ని రాజీ చేస్తున్నది. ఓ, ఆ దినాలు గతించడమే, ఇప్పుడు నీవేమి చేయాలని దయ్యం ఆ ఆశ కలిగిస్తున్నది. మరైతే నిన్ను మైమరింప చేయాలని ఆశిస్తున్నారు. నీవు బాప్తిస్మ తీసుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు. నీవెలా చెప్పవచ్చు, ఓ అవన్నీ కూడా నేను నమ్మను, నీవు వెళ్ళు, నీవు వెళ్లి నీ పాపములోనే బ్రతుకు, నీ పాపములోనే జీవించు. అయితే
నీవు కుళ్ళి మగ్గే వరకు, నీ సొంత భావాలు కుళ్ళిపోయే వరకు, నీ ఆచార అలవాట్లు మరిగిపోయే వరకు, తిరిగి జన్మించి తిరిగి పుట్టే వరకు ఆ దూత్ర జీవము అదంతా గతించడానికి ఎంతో వ్యత్యాసకరంగా ఉంటుంది. గోధుమ గింజ పసుపు రంగుగా పాతిపెట్టబడుతుంది, అది తిరిగి పచ్చదిగా మొలకెత్తుతుంది, కఠినమైనదిగా భూమి వెలికి వెళ్తుంది, కప్పవేయబడుతుంది, మృదువైందిగా గాలికి రెపరెపలాడుతూ వస్తుంది. మహిమ హల్లెలూయా. గాలి విచ్చుట అనుభవం కాగానే విత్తనం ఏమీ చేయదు, కానీ అది కదులుతుంది, వంతు మారుతుంది. అయితే ఆ మొక్క రెమ్మ వంగిపోతుంది, ఆనందిస్తుంది, ఆ పిదప పెరుగుతుంది, దానికదే బలం పుంచుకుంటుంది. విత్తనం కుళ్ళిపోయి మృదువై పోయేంత వరకు అది రెమ్మగా కాలేదు, పచ్చిపోడు మాత్రమే కాదు కాని కుళ్ళిపోతుంది, మరలా తన ప్రథమ స్థితికి రాలేదు. ఎందుకంటే జీవము దానిలో నుండి వెడలిపోయింది కాబట్టి. కొద్ది సేపటి క్రితమే నేను చెప్పినట్టుగా జన్మ అనేది భయంకరమైన విషయం, రోత మురికి, మురికిలో మురికై ఉన్నది. అయితే జీవం అందులోనే దాగి ఉంటుంది. నిన్ను నీవుగా మురికవాణిగా ఎంచుకున్నప్పుడే నీ మెథడిస్టు, బాప్టిస్టు, పెంటికాస్టు మత సిద్ధాంతాలను మురికిగా నీవు ఎంచుకుని వేదిక దగ్గర చనిపోయినప్పుడే నూతన జీవునిలోనికి వస్తుంది. దేవుని నీవు ఎరిగిన దానికంటే మిన్నగా పరిశుద్ధాత్మ నిన్ను చేయును. ఒక మహిమగల దినాన ఆయన్ను చూచెదము. ఒక దినాన మత్స్యమని పాత్రను దాటిన పిదప మనం ఆయన్ను చూస్తాము. ఏవది నమ్ముతున్నావా? ఒకనొక దినాన మత్స్యమైనది ఇది దాటిన పిదప ఆనందకరమైన మరో రోజు నా కొరకై వేచి ఉన్నది. గత రాత్రి నేనక్కడ ఆ మూల ఉండి నేను చూచిన రాబీ లాన్సన్ గురించి తలంచాను. అతను ఇక్కడ ఉంటున్నప్పుడు అతడు ఉపయోగించే పాత చేతి కర్రను నా మెడకు తగిలించి ఇచ్చిన ప్రసంగ వేదిక నందుకు నన్ను లాగాడు. నా కొరకు వేచి ఉన్న అను పాటను పాడేవాడు. ఏదో ఒక్కటి జరిగి తిరుగుతున్నది, అది లోకాన్ని తొలగింపజేస్తున్నది, కార్యాలను మార్పు చెందుతుండడం నేను గమనిస్తూ ఉన్నాను. ఈ అమెరికా దేశ ప్రజలు చేస్తున్న విధానాల గురించి నేను ఎంతగానో బాధపడుతూ ఉంటాను. ఎడతెగకుండా సంవత్సరం వెంబడి సంవత్సరము స్త్రీ పురుషులు ఏ విధంగా పాపలోనికి లాక్కొని పోతున్నది, దాని గురించి బాధపడి నేను 2-3 సార్లు ఎంతో భీతి చెందాను. నేను ఎన్నడూ వ్యాఖ్యలు పడను అని నిన్న దేవునితో నేను చెప్పాను. అలాగే ఉండనని వాక్యం తెలియజేస్తుంది. అయితే దాని మధ్యస్థ తలమందు నేను నిలబడిన ఎంతగానో దానికి వ్యతిరేకంగా పలికెదను. దినాన ఆ అడవుల దారిన నా గుహీన స్థలములనగా గ్రీన్స్ మిల్ దగ్గర నిలబడి రోజంతా ప్రార్థిస్తూ ఉండేది. 3 గంటల సమయాన ప్రొద్దుగుంగపోతున్నది. నేను ఆ పెద్ద రాతి మీద నిలబడి గుహ వండి చూస్తూ ఉన్నాను. నేను నిలవబడి తూర్పు దిశగా చూస్తూ ప్రభువుకు స్తుతిస్తూ ఉన్నాను. వెనకాల ఉన్న చెట్ల గుండా పర్వత శిఖరాల్లోనికి సూర్యుడు దిగుచుడ నేను చూడగలుగుతూ ఉంటుంది. కేనియన్లో నుండి మిగతా వాటిలోనికి నేను చూస్తూ ఉండగా విస్తారమైన ఆకులు కుప్ప అట్లాగే పడి ఉన్నది. నేను ఎలా అన్నాను, ప్రభువా, ఒకనొక దినాన మోషేను బండ సందులో నీవు దాచావు, అతడి దాటిపోయావు, ఎందుకంటే అతడు అలసిపోయాడు కాబట్టి. అయితే నీవు దాటి వెళుతున్నప్పుడు నరుని వీపు భాగము అని అతడు తెలియచేశాడు. నేనన్నాను, ప్రభువా, ఆ బండలో నన్ను దాచండి అని నేను అన్నాను. ఆ సమయంలో నాకు ఒక భాగాన పొదలో ఉండే చిన్న గాలి వచ్చినది. అది అలాగే వచ్చి నాకు ప్రక్క గుండా వచ్చి ఆ చిన్న గాలి కదలుతూ ఆ అడవి చెట్లలోకి వెళ్లినది. నేను అలాగే నిలబడి ఉన్నాను.
Close all these little wheels turning. The wheels of mortal life shall all stand still. Then we shall go to dwell on. chariot coming far to carry me home. Swing low, sweet chariot coming far to carry. If you get there before I do, coming for to carry me home, tell Brother Bosworth and all my friends too, just coming for to carry me home. Now swing low. She'll dip down someday to pick me up. There.
ప్రతి వృక్షము అగ్ని జ్వాలవుతుంది, దేవదూతల అగ్నిరథము. ఈ దినాలలో నా మరణ ఘడియలో ఆసన్నమవుతున్న ఈ ఆఖరి విభాగాలలో ఆయన ఒత్తిడికై నేను ఎదురు చూస్తున్నాను. అవును, వృద్ధుడైన ఏలియా ఆ యొర్దాన వైపు చుచ్చిన రీతిగా
coming after me, they were coming far to carry me. Swing low, get down low, sweet chariot coming far to carry me home. Swing low, sweet chariot coming far to carry me home.
ఈ రథానికి శుభప్రదనుడు సారథి జీవన నావి అయిన ఆ పురాతన సియోను ఓడ యొక్క నావికుడా ఆయన సన్నిధి ఇక్కడ ఉంచి ఈ భవనములో కదలతూ మాట్లాడుతున్నాడు. సమాధిలో ఉండి ఆయన లేపిన పరిశుద్ధాత్మ ఇక్కడ ఉన్నారు. ఈ పట్టణానికి అవతల వారై ప్రార్థనా కార్డులు అందని వారు ఎవరో నాకు తెలియదు. అలాంటి వారు ఇక్కడ ప్రార్థనకై ఉన్నట్లయితే మీ చేతులు పైకెత్తండి. నాకు తెలియని వారు మీ చేతులు చూయించండి. నాకు తెలియని వారు అక్కడ ఉన్న మీరు అక్కడ ఆ వెనకాల మధోత్రేకముతో బాధపడుతూ ఆ వెనకాల ఉన్నవారు నీవు మీరు ఆ చేతారా? సరే, వెనకాల మీరండి. సరే, మీరంతా నాకు అపరిచితులే. కొన్ని కాపురైన ఆ ప్రభుని యేసయ్య ఇక్కడ ఉన్నారు. ఆ వాగ్దానాలు సత్యములై ఉన్నవారు నమ్ముతున్నారా? ఆయన ఆయన సంఘాన్ని ఆయనే అభిషేకించును. ఇంకా నేను చేసిన క్రియలు మీరునూ చేయదురు, వీటికంటే గొప్పవి చేయదురు. ఇలానగా నేను నా తండ్రి వద్దకు వెళ్తున్నాను, వీటికంటే గొప్పవి. నమ్ముతున్నారా? నేనెవరో ఎదుగుని నీవు నీ చేయుతున్నావు. ఆయన వస్త్రం చెందిన ముట్టిన ఆమె వలే నీ హృదయంలో ఏమైనదో అది దేవుడు నాకు చెప్పగలని నీవు నమ్ముతున్నావా? ఆయనే మన బలహీనతలు వహించిన ప్రధాన యాజకులని నీవు నమ్ముతున్నావా? నీ యొక్క స్థితిగతులను దేవుడు నాకు తెలియజేసినట్లయితే నేను ఆయన సేవకునని నీవు నమ్ముతున్నావా? ఆయన సన్నిధి ఇక్కడ ఉన్నదని నమ్ము. అందుచేత ఆయన అంగీకరిస్తారు. నీవు నీ భార్య కొరకు ప్రార్థిస్తున్నావు. ఆమెకు నడువు వెనకాల భాగాన వడై ఉన్నది, అవునా? అలాగైతే నిలబడు. సరే, వెళ్ళు. ఆమె ఆరోగ్యంగా ఉంటుంది, మీరు తెలుసుకుంటారు. అమెన్. అక్కడ నిలబడి ఉన్న చిన్నవాడు, వెనకాల ఉన్నావు, నీ విషయం మదోద్రేకము నీకు, నిన్ను మనసుతో నమ్ముతున్నావా? నీ బాధ ఏమనేది దేవుడు నాకు చెప్పగలని నమ్ముతున్నావా? నీ కుమారుడు స్వస్థత పొందుతాడని నమ్ముతున్నావా? నమ్ము. నీ కుమారుడు అతనికి చిన్న మెదడు సంబంధమైన పక్షవాతం, అవునా? ఎందుకే రాష్ట్రానికి సంబంధించిన వాడు. అది వాస్తవమైతే నీ చేయి చూయించు. నీవెవరో నాకు తెలియదు. ఈ విధంగా నీ చేయి పైకెత్తు. మనం ఒకరికొకరు పరిచయం లేని వారం. అవును, దేవుని నమ్మిక ఉంచు. నమ్ముతున్నావా? నీవు నమ్మినట్లయితే నీ నమ్మిక తగినట్లుగా నీ కుమారుని నీవు తెలుసుకోగలవు. నీ హృదయాన్ని నీవు అలా ఉంచుకో. ఇక్కడున్న చేతన మీరు నేను ఎదుగుని వారు. నీవేనా? మంచిది. దేవుని ప్రవక్తనని నేను అని నీవు నమ్ముతున్నావా? నీ హృదయపూర్తిగా నమ్మినట్లయితే నీవు రానవసరం లేదు, అక్కడే నిలబడు. సరేనండి, ఏంటి మీ బాధ? మీరు మధుమేహ వ్యాధితో ఉన్నారు. అది నీ కళని కూడా నొప్పి కలుగు చేస్తుంది. మీరు మోహిని వచ్చారు. మీ పేరు మిస్టర్ మిల్లర్. ఇంటికి వెళ్ళు, మంచిది, హృదయపూర్తిగా నమ్ము. సరే, నమ్మినట్లయితే ఇక్కడ కూర్చున్నాను. మీరు మీ చేయిద్దారా కళ్ళద్దరం పెట్టుకున్న ఆ లావుటి అమ్మగారు, మీ హృదయపూర్తిగా నమ్ముతున్నారా? నమ్ముతున్నారా? నేను దేవుని సేవకుని నమ్ముతున్నారా? మీరు సరే, మీ బాధ ఏంటో దేవుడు నాకు చెప్పినట్లయితే నమ్ముతారా? గుండె జబ్బు, మంచిది, అది వాస్తవమైతే మీ చేయి పైకెత్తండి. మంచిది, ఈ ప్రక్రియ ఉన్న ఆమె నిలబడి ఉంది. గుండె సంబంధమైన జబ్బు అయితే వాస్తవంగా కళ్ళకి సంబంధించినది, ఆమె నాకు తెలుసు. సరే, మీరు నమ్మినట్లయితే ఆ వెనకాల ఉన్న మనిషి, మీకు గుండె జబ్బు, ఇంకా చర్మవ్యాధి కూడా ఉన్నది, దేవుడు బాగు చేస్తాడని నమ్ముతున్నారా? మీరండి, మరొక చోడు చేయి ఎత్తిన మరొక పురుషుడు, మెస్సర్ షెహోబెట్. అవునండి, మీరు నమ్ముతున్నారా? అది మీ కళ్ళకి సంబంధించినది. అవునా? మీ అమ్మ కొరకై ప్రార్థిస్తున్నారు. ఆమె కూడా అక్కడ కూర్చొని ఉన్నది. ఆమె అది నిజమైతే చేయి చూయించు. మనం ఒకరికొకరము ఎరగని వారం. అవునా? చేయి ఊపు, ఒకరి చేయి ఒకరి ఊపుతూ. మంచిది, అవునది వాస్తవం. నమ్మితే పొందగలుగుతావు. ఈ భవనంలో ఉన్నారు. ఆయన మరొకరు కాదు, ఆయనే చేసినది. నీలోని ఫలాన్నంతా లోకం పీల్చివేయటకు అనుమతించుతున్నావా? మహిమ, నాకు నూతన జన్మ కావాలి, నాకు నూతన జీవము కావాలి. అది ఏ సమతల భాగాన అది వచ్చినప్పటికీ నాకు అనవసరం. నేను అనబడినప్పటికీ అయినప్పటికీ పర్వాలేదు, ఏమైనప్పటికీ అదే సమతలంపై వచ్చినప్పటికీ నాకు అవసరం. ఇప్పుడు రీతిగా వాస్తవమైన పరిశుద్ధాత్మకు కావాలి, దానికి నేను కాపాడుకోవాలి. ఎందుకంటే నాకు అదే కావాలి. ఆయన నమ్ముతున్నావా? అలాగైతే ఒకరిపై ఒకరు చేయబెట్టండి. ఆయన చేయగలిగింది. ఇంకొక విషయం నాకు చెప్పండి, ఏమీ లేదు, విశ్వాసం ఉంచండి, అది జరిగిందని నమ్మండి. ఆకాశమునకు భూమికి సృష్టికర్తకు ప్రభువైన దేవా, నిత్య జీవానికి కర్త, శ్రేష్టమైన సకల ఈవులను అనుగ్రహించు ప్రధాత, నీ ఆత్మ ఇక్కడ ఈ భవనంలో దిశ దశల శ్వాస శ్వాసలతో ఎంతగానో అభిషేకమై ఉన్నది. ప్రభువా, నదులు దాని ఎందుకని గ్రహించరో? ఎంతగానో లోకానికి వారు అనుబంధం కలిగి నులివెచ్చరై చల్లబడి బతుక్కుపోయారు. ఎంతవరకు నిన్నెన్నడూ ఇక ఎరుగునంతగా ఈ శక్తి ప్రతి ఒక్కరిని స్వస్థతులు కాక, ప్రతి వ్యాధిగ్రస్తులు స్వస్థతులు కాక, ప్రతి పాపి రక్షించబడి దేవునికి మహిమ కలుగును కాక. దేవుని కుమారుని యేసుక్రీస్తు నామమునే ఎరుగుతున్నాను, ఆమేన్. మీరు నమ్ముతున్నారా? మీ చేతి పైకెత్తండి. మీ స్వస్థతను మీరు అంగీకరిస్తున్నారా? దేవుడు మనం దీవించును కాక. మీరు నమ్మిన రీతిగా మీరు వెళ్ళి తెలుసుకుంటారు. ఇతరుల దర్శనాలు తెలియబాటు నేను చూశాను. అవును, నేను తిరిగి రాత్రికి రావాల్సి ఉన్నది. ఇప్పుడు మీరు నమ్మనట్లయితే ఇక ఎన్నడూ నమ్మలేరు మీరు. అవును, అప్పుడు ఏ స్థితి చేశాడు అయితే వారు అన్నారు, మెస్సయ్య వచ్చినప్పుడు ఆయన ఇది మాకు తెలియచేయనని అన్నారు. ఆమె అంటున్నది, మెస్సయ్య అది చేయనని నాకు తెలుసు, అయితే నీవెవరు? అని ఆయన అన్నారు. ఆ తర్వాత ఆమె వెళ్లి పట్టణంలోకి వెళ్లి, ఏమయ్యున్నదో నాతో చెప్పిన మనిషిని వచ్చి చూడని ఆమె అంటున్నది. ఈయన మెస్సయ్య కాదా? ఆయన ఇలా చెప్పారు, ఇవి తిరిగి కడవరి కాలంలో జరుగును అని, సంఘము సత్యమును ప్రకటించును వాక్యంపైనే అని ఇలా ఉండును, దేవుని సర్వవిధమైన ఆజ్ఞలది చేయును, అది లోకానికి విజోడుగా ఉండదు, వెంటనే ఉండి వారి మధ్య చెలించి అవే కార్యాలు చేయును. వారు చెప్తారు, వారు గర్వంధులు, మూర్ఖులు, దేవుని కంటే సుఖాలు ఎక్కువగా ప్రేమించు వారు, అనురాగరహితులు, అపవాదుకులు, పైకి భక్తి గల వారి వలె ఉండి ఎంతో భక్తిగా ఉంటారు, గురులకు హాజరవుతారు, పైకి భక్తి గల వారే ఉండి దాని శక్తిని నిరాకరించు వారు. అలాంటి వారికి దూరంగా ఉండాలి. ఆలయంలో ఎక్కడున్న ప్రజలైనా కానివ్వండి, అలాంటి వారిని ఆయన బయటకు పిలుచుతున్నాడు. దర్శనం నా ఎదురు వెళ్లిపోయినది. నేను చెప్పినది సత్యమైతే మీరెవరైనా నాకు తెలియదు, అది ఎవరైనప్పటికీ చేయెత్తండి సంఘమంతటిలో ప్రతి ఒక్క చోట. సరే, గమనించండి, వారెవరో తెలియదు, ఎన్నడూ చూడడం లేదు. ఇక్కడ ఉన్న పరిశుద్ధాత్మకు తెలుసు వారి సంగతి, అది నాలో చూచడం లేదా? ఆయన నాకు చెప్పాడు, వాక్య సత్యము చేత ఆయన నమ్మిన్నారు. ఎందుకంటే సత్యం వాక్యం వల్లనే వస్తున్నది. మీలో ప్రతి వ్యక్తులు మారు మనసు ఉంది, క్షమాపణ నిమిత్తం ఏ సూచిస్తున్నామని బాప్తిసం పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మ వరమును మీరు పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దురస్తులందరికీ చెందును. మీరు నమ్ముతున్నారా? ఇంకా కొద్ది సమయం తర్వాత బాప్తిస్ట్ కార్యక్రమం ఉన్నది, తల్లవంచుకుందాం. బాప్తిస్ట్ కానీ వారు సిద్ధపడుతుండగా పాస్టర్ గారిని ప్రార్థితమని కోరుతున్నాను. బాప్తిస్ట్ కార్యక్రమం ముందు ఉందనుకుంటాను. సరే,